శ్రీమద్భాగవతము చతుర్థ స్కంధము ద్వితీయ భాగము. పృథు చక్రవర్తికి సనత్కుమారుడు భక్తి జ్ఞాన వైరాగ్య యోగ సంబంధితమైనటువంటి ఒక సంపూర్ణమైనటువంటి బోధన ఒకటి చేస్తూ ఉన్నాడు. దీన్ని మనం సనత్కుమార గీత అని చెప్పుకోవచ్చు. ఈ సనత్కుమార గీతను మనం ఇప్పుడు ప్రస్తుతం ఒక 6 అంశములుగా అర్థం చేసుకోవడం జరిగింది. కింద తరగతిలో ఆధ్యాత్మ యోగమునందు నిష్ట అనేది చెప్పుకోవడం జరిగింది. ఆత్మను అధిష్ఠించినటువంటి మనస్సు యొక్క లక్షణమునందు ధ్యాస. ఆత్మను అధిష్ఠించిన ప్రజ్ఞ యొక్క లక్షణమునందు ధ్యాస. నేనున్నాను అనేటువంటిది ప్రతి వారికి అవగతమయ్యేటువంటి విషయమే. దాని గురించిన సందేహం ఎవరికి ఉండదు. నేను ఉన్నాను అనుకుంటాం కదా. ఈ నేనన్న ప్రజ్ఞ ఆత్మకి పెట్టబడినటువంటి భాషారూపమైనటువంటి ఒక నామం. అన్ని భాషలలోనూ అదే ఉంటుంది, అయామని, జోసో అని. ఎవరైనా నేను 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 అంటు ఈ నేనుకు సంబంధించినవి అన్నీ ఉన్నాయి. నేను ఒక ఇచ్చిన అధిష్ఠించి ఉన్నాను, కొంత జ్ఞానమును అధిష్ఠించి ఉన్నాను, కొంత కార్యసిద్ధి సాధిస్తూ ఉంటాను. నేను బుద్ధితో మంచి చెడులను విచక్షణ చేసుకుని తదనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటాను. నేను భావిస్తూ ఉంటాను. నేను ఇంద్రియముల ద్వారా అనేకమైనటువంటి ప్రాపంచకమైన విషయములను అనుభూతి చెందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను ఈ శరీరాన్ని వినియోగించి ఇన్ని విధములుగా అనుభూతి చెందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈ నేను వీటన్నిటికీ మూలమైనటువంటి విషయం. అందుకనే ఇవన్నీ నేనుకే సంబంధించి ఉంటాయి. నా శరీరం అంటాం, నా ఇంద్రియములు అంటాం, నా మనస్సు అంటాం. నా మనస్సు అంటాం కానీ నేను అను కదా. కాబట్టి మనసు మనం కాదనమాట, ఇంద్రియములు మనం కాదనమాట, శరీరం మనం కాదనమాట. అంటే నా కారు, నా ఇల్లు, నా నగ, నా బట్టలు, నా కళ్ళ చూడు అన్నట్టే కదా. మనకన్నా ఇతరమైనటువంటివిగా ఇప్పుడు నా కళ్ళ చూడన్న దానికి, నా శరీరం అన్న దానికి రెండింటికీ నేను కాదు, అవి నావి కదా. సో నావి వేరు, నేను వేరు. నా బుద్ధి అని అనుకోండి, అది మనకునేటువంటి మేధస్సు. నా బుద్ధి, నా అహంకారము. నీకు అహంకారం చాలా ఎక్కువ ఉంటే అవును నేను అహంకారం అంటాడు. ఈ నేను, నేను అహంకారం గాను, నేను బుద్ధిమంతుడుగాను, నేను మనోవంతుడుగాను, నేను ఇంద్రియ లోలుడుగాను, నేను శరీరం గాను, నేనే వీటినన్నింటినీ నడిపిస్తూ ఉంటా. ఈ నేనుకు నిజానికి ఏ పేరు లేదు, నేనే దాని పేరు. ఆ నేనుకు ఒక పేరు పెట్టుకుంటాం ప్రపంచం కోసం. ప్రపంచం కోసం పెట్టిన పేరు, ప్రపంచంలో మనకు ఏర్పడినటువంటి ఒక స్త్రీ పురుష స్థితి, లింగభేదం ఉంటాం. ప్రపంచంలో మనకు ఏర్పడినటువంటి ఒక కులము, ఒక మతము, ఒక దేశము, ఇవన్నీ నేను కాదు. అది నేను కా అంచేత నేను ఉండగా ఇవన్నీ దాని చుట్టూ రకరకములుగా 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 ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు నేను పార్వతి కుమార్ అనుకుంటే అది కొంతకాలం వరకే దానికి ఒక వ్యాలిడిటీ ఉంది. ఇంతకుముందు జన్మలో నా పేరేమిటో, రాబోయే జన్మలో నా పేరేమిటో, ఏ జన్మలో ఎన్నెన్ని పేర్లు పెట్టారో, ఎవరే పేరు పెడితే అదే మనం అనుకుంటే ఎట్లాగండి. ఓ జన్మలో పుల్లయ్యని, ఇంకో జన్మలో సుబ్బయ్య అని, మరో జన్మలో అప్పారావని, ఇంకో జన్మలో ఇట్లా రకరకాల పేర్లు, మగ ఆడ సంబంధించిన అనేకమైన పేర్లు మనకుంటాయి. అంటే నా పేరు నేను కాదు, నా రూపం కూడా నేను కాదు. ఏం చేద్దంటే ఈ రూపం ఏదో ఒక మాదిరి ముందు ఏర్పడాలి, ఇప్పటికి ఇలా తయారైంది కదా, ఇది మారుతూనే ఉంటుంది. ఈ రూపం కూడా ఎంత మానా గుర్తుపట్టేమో, కానీ ఈ శరీరం వదిలేసి ఇంకో శరీరం తెచ్చుకుంటే ఈ శరీరం అప్పుడు మంది కాదు కదా, ఎప్పుడప్పుడు పడిపోతుంది కదా, శరీరానికే పరిమితం, కాల పరిమితం. అంచేత ఇదేది నేను కాదు కదా అనే చింతన చేయాలి. ఈ చింతన లేదు ఎవరికైనా, ఊరికే భక్తి భక్తిని ఊరికే గందరగోళం పడిపోయి, కింద పడిపోయి, మీద పడిపోయి నానా గొడవ చేసుకుంటూ ఉంటారు. అక్కడ తిరుగుతారు, ఇక్కడ తిరుగుతారు, ఇక్కడ ముక్కుతారు, అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తారు, ఇక్కడ లెంపలు వేసుకుంటారు, అక్కడ గుంజీలు తీస్తారు, నానా గొడవ చేస్తారు. సో దేవుడు అంటే ఏమిటి, దేవుని యొక్క స్వరూప స్వభావములు ఏమిటి, అసలు ఆ తత్వం ఏమిటి అనేటువంటిది సుఖ మహర్షి తృతీయ స్కంధంలోనే పరిషత్తుకి ఆవిష్కరిస్తాడు. ఆపద్యాలు చదువుతుంటాను, ఎందుకంటే అంతకు మించింది ఇంకేం లేదు భగవంతుడి గురించి చెప్పగలిగినాడు. అంటే భగవంతుడు ఎన్ని రకాలుగా వ్యక్తం అవుతూ ఉంటాడో అవ్యక్తమేమిటి కూడా, నిజానికి అతనికి అవతారాలు కూడా లేవు, ఉన్నట్టుగా కనిపిస్తుందని చెప్తూ ఉంటుంది భాగవతం. అతను ఎప్పుడు ఉండేవాడికి అవతారం ఏంటండి, ఇప్పుడు ఉండేవాడికి అవతారం ఏంటి, ఇంటికి ఒక అవతారం ఉంది, ఇప్పుడే చోటుకి అవతారం లేదు, ఎప్పుడు ఉంది, ఎప్పుడు ఉండేదానికి అవతారం ఏంటి. నీకు బాగా తత్వ విచారం చేస్తుంటే దైవం గురించి నీ క్రమంగా నీ గురించి దైవం గురించి అవగాహన పెరుగుతూ ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్నారు, ఆత్మ అధిష్ఠించున్నటువంటి దానికి అనుపానంగా నీ అహంకారం, నీ బుద్ధి, నీ మనసు, నీ ఇంద్రియములు, నీ శరీరము, ఇంకా నీవి చిల్లర మలరగా బోళ్ళు, ఇవన్నీ కూడా నీకు స్వాధీనమై ఉండాలి. వాటికి స్వాధీనమై నువ్వు బతకూడదు, నీ వల్ల ఉన్నాయి, నీ వల్ల ఏర్పడినాయి కదా. నువ్వు లేకపోతే అవన్నీ ఎన్నుంటే ఒకటి లేకుండా 100 సున్నాలు పెట్టాను అక్కడ తప్ప పక్కన దానికి విలువే ఉంది లేదు కదా. 2 సున్నాలు ముందు ఒకటి వేసిన దానికి, 2 సున్నాలు తర్వాత ఒకటి వేసిన దానికి ఎంత తేడా. మనం ముందా, మనకున్నవి ముందా చెప్పండి, మనకున్నవి ముందా, మనం ముందా. మనం ఉండటం బట్టే ఉన్నాయి, మనం లేకపోతే ఏమి. మనం ఉండబట్టే శరీరం నిలబడి ఉంది, మనం ఉండబట్టే ఇంద్రియములు కాస్త కూస్తూ ఇంకా పనిచేస్తున్నాయి, వయసు వస్తున్నా కదా. మనం ఉండబట్టే మనసు చింతన చేస్తుంది, మనం ఉండబట్టే బుద్ధి విచక్షణ చెప్తోంది, మనం ఉండబట్టే నేను 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 అహంకరిస్తూ ఉంటా కదా. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే శరత్ కుమారుడు, నీ ధ్యాస ఉందే ప్రస్తుత మానవుడి మనస్సు, మానవుడి ప్రజ్ఞ మనస్సులో ఉంటుంది, నేననేటువంటి ప్రజ్ఞ, అది ఆత్మప్రజ్ఞ. ఆత్మప్రజ్ఞ మామూలుగా మానవులకు మనస్సులో ఉంటుంది, బాగా విషయాలు లేనటువంటి వారికి ఇంద్రియాల్లో ఉంటుంది, బాగా పశుపురాలు లేని వాళ్ళకి శరీరంలో ఉంటుంది. కొంతమంది ఆవిడ శరీరమే వాళ్ళు అనుకుంటారు కదా, ఇప్పుడు చూస్తారు అప్పుడప్పుడు వింటూ ఉంటారు తెలుగులో, తెలుగు భాషలో, నీ మెదడు మేక మోకాల్లో ఉందిరా అంటుంటారు కదా. మొదలు మేకాల్లో ఉందిరా, మెదడు మేక మోకాల్లో ఉందిరా అంటే అర్థం ఏంటి, బాగా దిగిపోయావని అర్థం. అందుకని శరీరమే తాను అనుకునేవాడు అందరికన్నా అధోస్థితిలో ఉన్నాడు. అంటే తనకి 7 అంతస్తుల మేడ ఉంటే అందులో సెల్లార్లో పడున్నాడు 2 చీకట్లు అట్లా ఉంటాడు, పడుంటాడు. అంచేత అలా అక్కడ నీ మనసు అట్లా ఇంద్రియాల్లో ఎప్పుడు అది కావాలి, ఇది కొనుక్కుందామా, తిందామా, అది చూద్దామా, ఇది విందామా, అక్కడికి వెళ్దాం. ఈ పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు వీటిని అలాగా వాడేస్తూ ఉంటాడండి. విపరీతంగా తిరుగుతూ ఉంటాడు, ఇక్కడికి బిజీగా తిరుగుతుంటాడు, ఇవి చూస్తుంటాడు, అవి చూస్తుంటాడు, అవి వింటూ ఉంటాడు, ఇవి వింటూ ఉంటాడు, విన్నవి తిన్నవి చూసినవి అన్నీ పోగేసుకుందాం. చాలా తాపత్రయపడుతూ ఉంటాడు, అలా గిరగిర గిరగిరగిరి తొందరగా చచ్చిపోతాడు. ఎందుకని వేరంటైర్ ఎక్కువ అలాంటి శరీరాలకి కదా. మామూలుగా 84 సంవత్సరములు బాగా పనిచేయవలసిన శరీరం అది 50 సంవత్సరాలకే కూలిపోయింది అనుకోండి, ఏమైంది, వేరంటే ఎక్కువైపోయింది, బాగా 3 షిఫ్ట్ కొట్టేశాడు బండి, అందుకని అన్ని వెళ్ళేదానికి ఊడిపోయింది. అంచేత ఇలాగ శరీరమే తాడుకునేవాళ్ళు, ఇంద్రియములు తాడనుకునేవాళ్ళు, కొంతమంది అలా భావ పరంపరల్లో మునిగిపోతుంటారు. పిచ్చి పిచ్చి ఈ ప్రపంచ ప్రాపంచమైన విషయాలు సంబంధించిన భావాలు అలా తిరుగుతుంటుంది మనసు పొద్దున్నే సాయంత్రం కదా, అలా తిరుగుతుండేటువంటి మనసు అంటే ఇక్కడే ఉండిపోతుంది. మానవుడు ప్రజ్ఞ అంటే మనస్సులో ఎక్కువగా ఉంటాడు వాడు. ఈ మనసులో ఉండే ప్రజ్ఞ దానికి మూలమైనటువంటి బుద్ధి, ఆ బుద్ధికి మూలమైనటువంటి ఆత్మతత్వం. ఇంకో రెండు అంతస్తులు ఎక్కాలి, ఎక్కితే అక్కడ నీకు విజ్ఞానము ఆనందము ఇలాంటివన్నీ లభిస్తాయి. అంచేత ఇక్కడ శరత్ కుమార్ మహర్షి ఏం చెప్తున్నారంటే, మనస్సు యొక్క లక్షణము ఏమిటంటే ఆత్మాధిష్ఠించిన మనస్సు అంటే ఇక్కడ అర్థం ప్రజ్ఞ అని అర్థం. నీ ప్రజ్ఞ ఆత్మను గూర్చిన భావన చేస్తూ ఉండి దాని యందు బాగా ధ్యాస కలిగి నేను ఆత్మస్వరూపుడను, స్వయం ప్రకాశకుడను, శాశ్వతుడను అని మాటి మాటికి గుర్తు చేసుకుంటూ ఉండటమే మనకు కావాల్సిన ప్రధానమైన ధ్యాస. ఆ ధ్యాస లేకుండా ఏం చేసినా ఒకటే, ఎందుకంటే చిన్న దేవుని వస్తాడని కంగారు పడదు చిన్న కదా. చిన్న చిన్న విషయాలకే కంగారు ఎక్కువైపోతుంది కదా ఈ రోజుల్లో. ఎందుకంటే ఫియర్ ఎక్కువైపోయింది, భయం ఎక్కువైపోయింది, స్వీయ రక్షణ గురించి తాపత్రయం ఎక్కువైపోయింది. అసలు మనని రక్షించేవాడుగా మనకి మూలంలో ఉన్నాడు, మనని రక్షించేవాడు మనకు మూలంలో ఉన్నాడు. మనం మనంగా ఉంటే ఇంకా అసలు రక్షణ అవసరం కూడా అంత ఎక్కువ ఉండదు. మనం ఇక్కడ అక్కడ అక్కడ దిగిపోయి ఉంటాం, దిగిపోయి ఉంటాం వల్ల రక్షణ కావాలి. అంతేది ఇక్కడ శరత్ కుమార్ చెప్తుంటే నేను నేనైనా నేనుగా ఉండమని చెప్తున్నాడు. నేనంటే నీ బుద్ధిలోకంలో ఉండక, నేనంటే నీ భావలోకంలో ఉండక, నేనంటే నీ ఇంద్రియపరమైన కోరికల రూపంలో ఉండక, నేనంటే శరీరం కూర్చిన ఆలోచనలో ఉండక, నేనంటే ఈ ప్రపంచంలో ఇవిడిపోయి ఆ ప్రపంచమే నీవుగా బతక్క, నేను ఆత్మను, నేను స్వయం ప్రకాశకుడను, నేను ఈ శరీరమునందు స్వామిని, నా యొక్క సహజమైనటువంటి ఆశ్రమము ఆజ్ఞయందు ఉన్నది అని తెలియాలి. ఆజ్ఞయందు ఉన్నటువంటి ప్రజ్ఞ అతన్ని రాజు అంటారు, అంటే చక్రవర్తి అంటారు, స్వయం పరిపాలకుడు అంటారు. అలాంటి వాళ్ళు ఎవరి చేత ఏం చెప్పించుకోవాల్సిన అవసరం రాదు. ఏం చేద్దంటే వాళ్ళు కాలం ఎరిగి, దేశం ఎరిగి, ధర్మం ఎరిగి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది అనిపించుకుంటూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు రాజులంటే కింగ్స్ ఆఫ్ దేర్ ఓన్ లైఫ్. అండ్ వాళ్ళకి వాళ్ళ లోపల కానీ బయట కానీ ఏది వారిని బాధించేట్టుగా ఉండదు. ఎందుచేతంటే తాను తప్ప సమస్తము వచ్చిపోయేవే అని తెలుసు. తాను సమస్తం తప్ప సమస్తము వచ్చిపోయేదే, రూపం వచ్చిపోయేదే, నామం వచ్చిపోయేదే, ఈ కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు మనస్సు అనే సౌకర్యం వచ్చిపోయేవే. నీ బుద్ధి రెండు వెలుగే నీతో ఉంటుంది, అది నీ సహజమైన వెలుగు. అంచేత నీ వచ్చిపోయే విషయాల్లో కొట్టుకుపోకుండా తాను తానుగా ఉండడం అనేటువంటిది ప్రతినిత్యం వీలునంత వరకు ధ్యాస పెంచమని చెప్తున్నాడు. ఇక్కడ మనకు ఆ ధ్యాసే ఉండదు. ఇన్ని బొమ్మలు పెట్టుకుంటావా, ఇన్ని బొమ్మల్లో నుంచి చూడవలసింది ఒకే ఒక తత్వాన్ని. అది వారి ఎందు ప్రకాశిస్తుండటం వల్లే వారు ఆరాధనీయులయ్యారు. అలా ప్రకాశించకపోతే హనుమంతుడి బొమ్మ ఎందుకు పెట్టుకుంటావు నా మూల? అతడు ఎప్పుడూ తత్వజ్ఞుడే, తత్వముడతో కూడే ఉంటాడు. పని ఉంటే బయటకు వస్తాడు, పని లేకపోతే పరతత్వంతో కూడి ఉంటాడు. ఆ పక్కన ఉన్న సాయిబాబా అంతే కదా కథలో చదువుతున్నా. అందుకనే నెక్స్ట్ అదే వస్తుంది. సాయిబాబా షిర్డి సాయిబాబా ఉన్నారు, ఆ పక్కన ఉన్నారు దత్తాత్రేయ. మరి ఆయన ఏమిటి? ఈ ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి స్వరూపుడుగా నేనే ఉన్నాను అని కనుక మనకు తెలిస్తే దత్త ఉపాసన పరిపూర్ణమైనట్టే. నా నుండి ఇచ్చ పుడుతోంది, నా నుండి తదనుగుణమైన జ్ఞానం పుడుతోంది, నా నుండి తదనుగుణమైన క్రియాశక్తి పుడుతోంది. మనమే ఉండకపోతే మూడేవి మనకి? ఇచ్చ కలుగుతుంది, దాన్ని నిర్వర్తించే జ్ఞానం ఏదో సమకూర్చుకుంటాం, దాన్ని నిర్వర్తిస్తుంటాం. అట్లా నేనే దత్తాత్రేయుడు అంటే స్వస్వరూపమే దత్తాత్రేయ స్వరూపం. ఇవన్నీ మనకన్నా భిన్నం కాదేవి. ఆంజనేయుడు అంటే ముఖ్య ప్రాణం, మనలో ఉండేటువంటి బుద్ధముఖముఖ ప్రాణముగా నిలిచి ఉన్నటువంటి దర్శనాలు ఉపాసన వల్ల దర్శనాలు అవుతాయి. ఊరికట్ట బొమ్మలు పెట్టుకుంటే దర్శనాలు అవు, వాటికి అవి పూసుకుంటూ అలంకారాలు చేస్తే దాని నుంచి ఏమైనా అనుగ్రహం కలిగితే నీ లోపల భాషించవచ్చు భావన. కానీ నీకు ఆరాధన వల్ల వారి యొక్క నిజస్వరూపాలు ఆవిష్కరింపబడుతూ ఉంటాయి. మరి ఆ పక్కకు వస్తే మాస్టర్ సివి, నేనే బ్రహ్మం అన్నటువంటి వాడు. మరి ఆ పక్కకు వస్తే మరి శివలింగం, శివుడు కదా. వాళ్ళే చదువుకున్నాం, ఆయన ఏకపాదుడు అని బిరుదు ఉందిట శివుడికి, ఏకపాదు. ఎందుకంటే అంటే నటరాజు ఒంటికాల మీదే ఉంటాట ఒకటి, రెండోది శివలింగంలో రెండు కాళ్ళు ఉండవు కదా, ఒకటే నిలబడి ఉంటుంది. పైగా అర్జునుడ, అందుకని అజైక పాద అనేటువంటి నామం శివుడుకున్నట్లుగా చదువుకున్నాం. అజైక పాదుడని అంటే అలాంటి వాడు అంటే నేనొక్కడనే ఉన్నానరా, ఇందుగా నేనే ఏర్పడుతున్నానని చెప్పిన తత్వం. మరి ఆ పక్కకు వస్తే దుర్గా అమ్మవారు, ఆ పక్కనకు వస్తే సరే ఇంకా అన్నీ ఆయనే కదా. సర్వదేవత సర్వగ్రహ రూపి పరాత్పరహ, ఇంకొక విషయండి. ఇదో మూలగా ఉన్నాడు కదా అని అనుకోకండి, సెంటర్లో లేడే అనుకోకండి. వీళ్ళంతా మూలగా ఉన్నా సెంటర్గా ఉన్నా కింద ఉన్నా పైన అంతా వ్యాప్తి చెందినటువంటి ప్రజ. అంచేత తత్వపరంగా వీరి యొక్క మహత్వం వీళ్ళ గురించి తెలుసుకోవడం మొదలు పెడుతుంటే మనం వారి మహత్తులోకి ప్రవేశిస్తాం. వారి మహత్తులోకి ప్రవేశిస్తే అక్కడి నుంచి తత్వంలోకి ప్రవేశించే అవకాశం వస్తుంది. దాన్ని జిజ్ఞాస కావాలి. అది ముందే చెప్పాం, అది ముందు శ్లోకంలోనే ఉంది. ఆత్మ జిజ్ఞాస ఉండాలని, విశేషమైన జిజ్ఞాస భగవంతుని యందు ఉండాలని ముందు తెలిపాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇటువంటి తత్వ విషయపరమైన విషయం యందు మనసునకు ధ్యాస. మనకి ధ్యాస దేని మీద ఉంటుందని మీరు ఎవరికి వాళ్ళు చూసుకోండి, ఎవరి ధ్యాస దేని మీద ఎక్కువగా ఉంటుందో వారు ఆ లోకంలో ఉన్నటంతే. ఎవరికి దేని మీద ధ్యాస ఎక్కువ ఉంటుందో రోజంతా వారు ఆ లోకంలో ఉన్నట్టే. ఇది గొప్ప చెప్పు లాభం లేదు కదా. పొద్దున్నే సాయంత్రం వరకు వాళ్ళ ఆదివారం మన మనసు ఏ లోకంలో ఎక్కువ ఉంది దాన్ని బట్టి ఏం చేద్దాన్ని ప్రజ్ఞ అక్కడుందని అర్థం కదా. ఇవాళ ఆదివారం మనకి సినిమాలు హోటళ్ళు బీచ్లు గుర్తొచ్చాయి అనుకోండి, అక్కడుందని మన మనకి. ఇవాళ ఆదివారం ఎంత ఇంట్లో ఫ్రెండ్లీగా పిల్లలతోనో భార్యతోనో గడిపేద్దామని ఏదో సుడకబులు చెప్పుకుంటూ గడిపేసాం అనుకోండి, గృహవ్రతాల్లో ఉన్నట్లు లెక్క. అది చెప్పాం కదా పద్యం, అచ్చపు చీకటింపబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై. ఎప్పుడోది విషయాలు, ఆ విషయాలు ఈ విషయాలు వాడి భారతనాట్యం ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇది కదా డిస్కషన్. ఏదో ఇచ్చేసారు సంతోషించు, బుద్ధి ఉంటే మంచి బుద్ధి ఉంటే ఎవరికైనా మంచి జరిగితే సంతోషించాలి. వాడికి భారతనాట్యం ఇవ్వచ్చా, వీడికి ఎందుకు ఇవ్వలేదు, ఇలా మాట్లాడుకుంటూ చర్చలు చేసుకుంటూ టీవీ నుండా మహామేధాలకు అనుకునే వాళ్ళు అందరూ కూడా భయంకరంగా కాల్ చేస్తుంటారు సమయం. అది చూసే వాళ్ళ బట్టి వాళ్ళకి రేటింగ్ వస్తుంటారు. అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి, 2 లక్షల్లో ఉన్నారు వాడు. రకరకాల పిచ్చి పిచ్చి డిస్కషన్లు, విషయ ప్రవిష్టులు, ఈ విషయం ఉంది, ఆ విషయం ఉంది, ఇంకో విషయం ఉంది, రకరకాల విషయాలు జరిగిన ఈవెంట్ దర్శించి అనుభవించేసి ఊరుకోవచ్చు. దాని గురించినటువంటి విచికిత్స ఉంటుంది, అది విషయ ప్రవిష్టం. దాని మీద మన మేధస్సు, వాడు ఎందుకు ఓడిపోయాడు, వాడు గెలవాల్సిన వాడు కదా, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా. ఓడిపోయాడు వాడు గెలిచాడు, వాడు గెలిచాడు రేపు ఓడిపోతాడు, ఏముంది అక్కడ. అదే చూసి ఆనందించి వదిలేస్తే బాగుంటుంది. దాని గురించి చేసే విచకిత్స వాళ్ళు ఏమవుతుందంటే విషయ ప్రవేశులై పైగా చరివిత చరవణులై, చేసిన పనులే చేసుకుంటూ ఉంటాం, చేసిన మాటలే చెప్పిన మాటలే చెప్పుకుంటాం. ఒక భజన చాలు మనకి భాగవతం. అచ్చపు చీకటి ఇంబడి మంచి ప్యూర్ చీకటిట, అచ్చపు చీకటి అంటే ప్యూర్ గోల్డ్ అంటూ ఉంటాం కదా, ఇట్లా ప్యూర్ చీకట్లో పడిపోయి అచ్చపు చీకటింపడి గృహవ్రతులై. ఏమిటా అంటే ఎంతసేపు కుటుంబం కోసమే జీవితం అంతా అయితే, అదో వ్రతం, గృహవ్రతం. మనకి వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతాలు ఉన్నాయి కదా, అలాగే గృహవ్రతం ఒకటి. ఎప్పుడు అక్కడ తుడుచుకుని ఇక్కడ ఇది పెయింట్ వేసుకుని అక్కడ బిగించుకుంటూ అక్కడ ఏదో సన్షెడ్ మీద ఏదో కొంచెం బురిగ్గా ఉంది క్లీన్ చేద్దామని మంచి ఏకాదశి పూట అక్కడ ఎక్కేసి అక్కడ పడిపోయి చచ్చిపోయిన ఉంటున్నారు. ఏకాదశి పూట చేస్తారు ఇవన్నీ పనులు ఉన్నారు. పర్సనల్గా కలిస్తే చెప్తావరు కూడా. తీరు కూర్చుని పర్వదిన అన్నాడు, ఇంటి షేడ్లు క్లీన్ చేసుకున్నాను పెట్టుకున్నట్టండి ఆయన పర్వదిన అన్నాడు. ఇంకా మిగతా చాలా రోజులు ఉన్నాయి, శనివారం అందుకే పెట్టారు మరి. ప్రతి శనివారం ఇల్లు శుభ్రం చేసుకో, ఒళ్ళు శుభ్రం చేసుకో అన్నారు. అదంటే అట్లా ఉంటుంది గృహవ్రతం. గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చర్విత చర్వణులైన వారికి ఎన్ని చచ్చర పుట్టింది, వాడికి పుడుతుందా? పుట్టదు. అలాగా ఇక్కడ ధ్యాస ఇది ఆదివారం కదండి, మనకి మామూలుగా అక్కడ తక్కువ పనులు ఉంటాయి కదా కదా. నిజానికి పర్వదినాలన్నీ తక్కువ పనులు ఏర్పాటు చేసుకోవాలి, బై ప్లాన్ చేసుకుని ఈ ధ్యాస పెంచాలి. అతడే నేను, అతడే నేను, అతడే నేను, అతడే నేను. మనం ఆ రోజుకి అన్ని మోపు చేస్తుంటాం. ఒక హాలిడే వస్తే హాలిడేకి అన్నీ పైలప్ చేసి ఆ రోజు పెట్టుకుంటాం, అన్ని బిజీ బిజీ బిజీగా కలిసేట. ఇంకెప్పుడు నీకు ధ్యాస ఎప్పుడు వస్తుంది? అందుకని ధ్యాస ఒకటి ఉంటే తప్ప కార్యక్రమం ఏమో అవదు ఆయన. ఊరికి అట్లా చుట్టం చూపుగా దాన్ని అప్పుడప్పుడు తలుచుకుని ఫ్యాషనబుల్గా అనుకుంటే అవదు. దాన్ని బాగా ఎంత రాపాడుకుంటే అంత అదవుతూ ఉంటావు కదా. అందుకని నువ్వు ఉండే ప్రధానమైనటువంటి భావములు వేటి ఎందు నువ్వు జీవిస్తూ ఉంటావో ఆ లోకంలోనే నువ్వు ఉంటావు. ఇట్లా తప్పో లోకంలో ఉండేవాళ్ళు ఉంటారు, సిద్ధి పొంది సత్యలోకంలో ఉండేవాళ్ళు ఉంటారు, మహర్లోకంలో ఉండేవాళ్ళు ఉంటారు కదా, సువర్ లోకంలో ఉండే ఉంటారు. సువర్ అంటే సువర్గం అని అర్థం. సువర్ హిందీ సువర్ కాదు, హిందీ సువర్ అంటే పంది. మనం అలా ఉంటుంది మురుగుంట్లో వాటి గురించి మాడతాం కదా, మన ఊళ్ళో ఎంత అన్క్లీన్గా ఉంది, ఎంత మురిగ్గా ఉంది. ఎంతసేపు మురికి గురించి ఆలోచిస్తే నీ మైండ్ అంతా మురికి అయిపోతుంది. ఈ మురిగ్గా ఉంటే ఇటు చూడటం ఎందుకంటే అటు చూస్తే ఆకాశంలో ఏం మురికి ఉండదు, చాలా హ్యాపీగా చుట్టూ మరి బాగున్నప్పుడు దాన్నే చూసి ఆడటం కన్నా అలా పైకి చూసి ఆడుతా చాలా చాలా బాగుంది. ఎంత బాగుంటుందంటే నీళ్ళ మురుగు కూడా తీసేసేంత బాగుంటుంది. అంచేత ఆ విధంగా మన మనసు ఎక్కడ ఉన్నది, ఎక్కడ ఉన్నది మనం దాన్ని మామూలుగా వదిలేస్తే మనం కుక్క ఉందనుకోండి మన దగ్గర, దాన్ని మామూలుగా తాడ వదిలేస్తే అది ఎక్కడికి పోతుందో చూడండి. అది దాని న్యాచురల్ అలైన్మెంట్ అక్కడ ఉంటుంది దానికి. అలా పెండకుప్పల దగ్గర వెళ్ళిపోయి వాసన చూస్తూ ఉంటుంది కదా, అలా ఏవేవో అక్కలేనివన్నీ వాసన చూస్తుంటుంది, అక్కలేనివన్నీ తెచ్చింటూ పెడుతూ ఉంటుంది. సామెతలు అందు కుక్క తెచ్చేవన్నీ గొద్దులేని అవన్నీ తీసుకొచ్చి మన షాప్ నుంచి వస్తువు తెచ్చి పెడుతుంది లేదు. అందుచేత ఇలాంటి మనసు ఒకటి కావాల్సి అంటున్నాడు. ఎలాంటిది? ఆత్మయందు ధ్యాస కలిగిన మనసు ఏర్పాటు చేసుకో. దానివల్ల ఏం జరుగుతుందంటే నీ యొక్క మెజెస్టిక్ స్టేటస్ తెలుసు. హౌ మైటీ యు ఆర్, హౌ మెజెస్టిక్ యు ఆర్, హౌ నోబుల్ యు ఆర్, హౌ హైలీ ప్లేస్డ్ ఆర్ యు. ప్రతివాడు భగవంతుని యొక్క సంతానం. నేను దైవకుమారుడు అని అనగలిగాడంటే ఉద్దేశం అదే. మరి మేము అంటే మీరు కాకపోతే మీరు ఎక్కడెక్కడో ఉన్నారా అని చెప్పాడు. మీరు రకరకాల సందులో ఇరుక్కుపోయి ఉన్నారు, మీరు కూడా అదే, కానీ మీరు మర్చిపోయారు. నాకు అది గుర్తు వచ్చిందని చెప్పాడు, అంతే కదా. యేసుక్రీస్తు అందరూ అంతే, నేను నేనైనా నేననేటువంటి వారు, అతడే నేను అనేటువంటి వారి అందరు స్థిరపడినటువంటి వారు, వారందరూ సన్స్ ఆఫ్ గాడ్ అండ్ ట్రూలీ ఎవ్రీ బీయింగ్ ఇస్ ఎ సన్ ఆఫ్ గాడ్. ప్రతి జీవుడు దేవుని బిడ్డయే. జీవుడు మనిషే కాదు, ప్రతి జీవుడు. అందుకనే ది ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అండ్ బ్రదర్హుడ్ ఆఫ్ బీయింగ్స్ అన్నారు. ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అండ్ బ్రదర్హుడ్ ఆఫ్ బీయింగ్. ప్రతివాడు కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, లింగంతో సంబంధం లేదు, జాతితో సంబంధం లేదు. ఈచ్ వన్ ఇన్ హిజ్ ఓన్ బర్త్ రైట్ హీజ్ ఎ సన్ ఆఫ్ గాడ్ ఆర్ షీ ఈజ్ ఎ సన్ ఆఫ్ గాడ్. ఎవ్రీ బీయింగ్ ఈజ్ ఎ సన్ ఆఫ్ గాడ్. ఇది నీకు ఎప్పుడు తెలుస్తుంది? నీవు దీని మీద ధ్యాస బాగా ఉంటే తెలుసు. లేకపోతే మిగతావన్నీ అక్కలేనివన్నీ తెలుసుకుంటూ ఉంటాం మన గురించి తప్ప ఇంకేం ఉండదు. అందుకని ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. యోగీశ్వరులైన మహనీయులను ఉపాసించుట అది రాదు. అంటే యోగీశ్వరులై ఉండాలి, అది కండిషన్. అక్కడ యోగీశ్వరులైన మహనీయులను ఉపాసించు. యోగీశ్వరుడు అంటే యోగము చెందినవాడని, ఈ యోగం నందు ఈశ్వరత్వము సాధించిన వాడు. ఈశ్వరత్వం అంటే మాస్టరీ అని, మాస్టరీ సాధించినటువంటి వాడు యోగము నందంటే జీవాత్మ పరమాత్మ అభేద స్థితి. జీవాత్మ పరమాత్మల అభేద స్థితి అని ఎప్పుడూ ఉండేవాడు వాడు ఉన్నాడనుకోండి, ఈజ్ ది మాస్టర్. ఎట్టి పరిస్థితుల్లోనూ దాని నుంచి దిగిరాడు. అతని దగ్గర ఆ పరమాత్మ తత్వము ఆత్మతత్వము అతని నుంచి బాగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంచేది అలాంటి వారిని ఉపాసన చేసామనుకోండి, వారి యొక్క ఆ గుణాలే. ఆయన గోంగూర పచ్చడి అంటే ఇష్టం అండి, ఆయనకి కొబ్బరి పచ్చడి ఇష్టం అండి, ఇడ్లీల కన్నా పూరి అంటే ఇష్టం అండి. ఇవిగా తెలుసుకోవాల్సింది మాస్టర్ గారి గురించి. వాట్ ఈజ్ ది మాస్టరీ? దాంతో మనం ముడిపడాలి. మాతో సెకండ్ షో సినిమాలకు వచ్చారండి, వస్తారు. మనతో సెకండ్ షో సినిమాకి వస్తారు, మనతో బీచ్కి వచ్చి వచ్చి పరచోడికే బజ్జీలు తింటారు, మనతో కబుర్లు చెప్తారు. టైం ఉంటాయని అప్పుడప్పుడు సరదాగా చాలా కబుర్లు కూడా చెప్తారు కదా. ఆయన గోంగూర పచ్చడి ఇష్టం, ఆయన కంది పచ్చడి ఇష్టం, ఆయనకి పూరి ఇష్టం. ఇవే అలా ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉంటారు సార్ ఇక్కడ. ఏంటి, వాట్ ఈజ్ ఇట్ దట్ ఈజ్ సో స్పెషల్ అబౌట్ హిమ్? దట్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు రిలేట్ టు. అంతర్యామి సాధన ఎందు సిద్ధి పొందినటువంటి వారు మాస్టరీకి. అంతర్యామి సాధన అంటే ఏం చూసినా ముందు దాంట్లో అన్నీ అందులోనే ఉన్నాయని చూస్తాడు, అందరిలోనూ అదే ఉందని చూస్తాడు. అందరిలోనూ అదే ఉందని చూస్తూ దానికి సేవ చేసుకుంటూ దాంతో చక్కగా క్రీడించినటువంటి ఒక మహత్తరమైన జీవిది కదా. నువ్వు ఎలా ఏమైనా చేయగలవా? నువ్వు అలాగా ఆయనలాగా అందరిలో ఉండేటువంటి దైవాన్ని దర్శనం చేయగలవా? అంతర్యామి బహిర్యామి కదా, అది బయట ఉంది, అది లోపల ఉంది. ఆయన లోపల ఉండేవాడితోనే వాడి చుట్టూనే రూపం ఉంటుంది, వాడితో ప్రతిస్పందిస్తూ అంతర్యామిని సేవించడానికే జీవులందరికీ ఇవ్వ చేస్తుంటారు ఆయన తోచింది. ఆ ఒక కక్షలో ఎప్పుడు బయటికి రాలేన, అందులోంచి వ్యాప్తి చెంది ఉండదు తప్ప అది వదిలేసి రాలే, అది వదిలేసి రాలే. అది వదిలేసి రాకపోవటం వల్ల ఈజ్ మాస్టర్. మనం కూడా మన అనేకమైనటువంటి లబ్ధి కోసం చేరిన వాళ్ళు ఉంటారు ఆయన దగ్గర కదా. ఆర్తులు అర్ధార్థులు కదా, జిజ్ఞాసులు జ్ఞానులు అని చెప్పి. అందుకని జిజ్ఞాసత్వం ఉంటే ఆయనలో మాస్టర్ అనేటువంటిది నీకు బాగా, నువ్వు దానికి ఆకర్షింపడతావు. లేకపోతే ఇతర విషయంలో ఆసక్తి పొందుతావు ఆయన గురించి. ఇతర విషయంలో వల్ల ఉపయోగం లేదు, నీకు ఉద్ధారణ రాదు. నీకు ఉద్ధారణ వచ్చేది ఆయనలో ఉండేటువంటి యోగస్థితి. ఆయన ఏ విధంగా ఎప్పుడు అలాగే దాంతో కూడి ఉండేవారు అనేటువంటిది నువ్వు గమనిస్తూ ఉండాలి. ఆయన తన యొక్క అర్థన ద్వారా దాన్ని ప్రకటింపజేస్తూనే ఉంటారు సున్నితంగా. దాన్ని దర్శించే బుద్ధి ఉండాలి మనకి. అలా ఉన్నదనుకోండి, అప్పుడు అలాంటి వ్యక్తిని ఆ విషయంలో ఉపాసన చేసుకున్నప్పుడు ఏ విషయంలో ఉపాసన చేయాలి? ఆయనలాగా లొంగి కట్టడం, ఆయనలాగా నామం పెట్టడం, ఆయనలాగా భాషించడానికి ప్రయత్నం చేయడం, అవన్నీ పౌండ్రక వాసుదేవుడు అని కృష్ణు టైంలోకి రాగా కూడా కృష్ణులాగా వాడు తయారయ్యాడు. చూడటానికి అంతా అట్లాగే డ్రెస్ చేసుకుంటాడు. అలా ఆయనకి ఓ శంఖం చక్రం గదాన్ని పెట్టుకుంటాడు. మొయలేడు ఆయన అంత పెద్ద చేసుకున్నాడు. ఇది పిలిస్తే పలికేది ఆయన ఇంట జీన్స్ పెట్టుకున్నాడు. అట్లా పౌండ్రక వాసుదేవుడు అని ఇమిటేషన్ సరుకు ఒకటి ఉంటుంది. ఈ ఇమిటేషన్ కాక ఉపాసన అంటే ఏంటంటే, ఏ మహత్తరమైన విషయంలో ఆయన ఎందుకు మనం దర్శనం చేస్తున్నామో వాటన్నిటికీ మూలమైనటువంటి సాధన ఆయన ఏముందో ఆ సాధన మనకి ఇచ్చే వెళ్తారు. ఆయన ఇవ్వకుండా వెళ్ళరు, ఇవ్వకుండా వెళ్ళరు. అలాగే మాస్టర్ సివివి పెద్ద పెద్ద బొమ్మలు పెట్టుకుంటే అయిపోతుంది కదండి. బోల్డ్ బొమ్మలు ఉన్నాయి సివివి గారు, ఏమిటి ఉపయోగం? ఆ గదిలోకి వెళ్తే ఒకటి ఉంటుంది, ఆ గదిలోకి వెళ్తే ఒకటి ఉంటుంది, ఇక్కడికి వస్తే అక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, బయటకు వెళ్తే అక్కడ ఒకటి ఉంటుంది. వ్యామోహమేగా, ఎందుకు రైన చోట్ల పెట్టావు? లోపల పెట్టుకుదావా? ప్రశ్న వేసుకోవాలి. ఏడన్నాడు ఆయన, అంతా బ్రహ్మమే, నిన్ను బ్రహ్మాన్ని చేస్తాను, నేను బ్రహ్మమే, బ్రహ్మమే వచ్చేసాను నీ దగ్గరికి, నిన్ను బ్రహ్మాన్ని చేస్తాను రా అని చెప్పాడు. మరి నిన్ను బ్రహ్మాన్ని చేస్తాను రా అని చెప్పేది ఎక్కువ గుర్తుండదు మనకి. ప్రతి వాళ్ళు వాళ్ళ కీలకమైన వాక్యం చెప్పి వెళ్ళిపోతారు. అది వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. అది మనం గుర్తించాలి. గుర్తించి ఆ ఆస్పెక్ట్ వారిలో ఎలా ఉందో దాన్ని బాగా ఉపాసన. ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడనికండి, భక్తికి పరాకాష్ఠ, జ్ఞానానికి పరాకాష్ఠ, వైరాగ్యానికి పరాకాష్ఠ, యోగానికి పరాకాష్ఠ, దీనికి దానికి అనేది మీరు ఏమైనా చెప్పడం అన్నీ ఉన్నాయి ఇక్కడ. మరి అలాంటి వాళ్ళని ఉపాసన చేయడానికి ఏంటంటే బాధ కదా. అలాగే గణపతి, ఇవన్నీ పరిపూర్ణమైనటువంటి తత్వాలు. అది పరిపూర్ణమైన తత్వాలు అనేక రకాలుగా రూపాలు ఏర్పరచుకుని వచ్చినాయి. అంచేత వారిని ఉపాసన చేయటం అంటే ఏదో మనకు తోచింది చేసేసి బాగా చేసేసామనుకుంటే ఏమిటండి ఉపయోగం? గణపతి శరీరం అందు ఎంత స్థిరమిస్తాడో, గణపతి శరీరం నుంచి కూడా నేను అట్లా బయటకు తీసుకురాగల రెండు చేయగలడు. ఆయన విదేహ స్థితి ఇవ్వగలడు, దేహస్థితి ఇవ్వగలడు. అంత గొప్ప, అంత గొప్ప గణపతి ఆరాధన నీకు కుదిరిస్తుంది జీవితంలో, నీ శరీరంలో హాయిగా ఉంచుతుంది. అంతేకాదు నీ ఆరాధన బట్టి నిన్ను శరీరం నుంచి కూడా చాలా సులభంగా బయటికి తీసుకొచ్చేస్తాడు. గొప్ప. ఆయన తెలియని తంత్ర విద్య లేదు, ఆయన తెలియని మంత్ర విద్య లేదు, ఆయన తెలియని యోగ విద్య లేదు, ఏమి లేదు, సమస్తం. అంత గొప్పవాడు గణపతి. ఎలాంటి వాళ్ళు మనం ఏర్పాటు చేసుకున్నా కూడా చూస్తే ఇందులో ప్రతి వారు పరిపూర్ణులే, పరిపూర్ణులే. మీరు బాగా గమనించి చూడాలి, ఎందుకంటే అలాంటివి ఉంటాయి ఇక్కడ మిగతా వంశం కూడా వంశమన. అంచేది ఇలా పరిపూర్ణమైన వాళ్ళ కూర్చున్నటువంటి భావన మనం ఏది ఎంతసేపు సోహం 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 అనలేకపోతున్నాం అనుకో, అనుకోలేకపోతున్నాం అనుకో, ఏదైనా ఒక పఠనం అధ్యయనం అనేటువంటిది చేస్తూ ఉంటే మొన్నే చెప్పావు ఒక చోట, స్వాధ్యాయం అంటే నువ్వు లోపల కూర్చొని అధ్యయనం చేయటం కదా. నేను లోపల కూర్చొని అర్థం చేస్తుంటే నీ లోపలికి నువ్వు ఉపాసన చేస్తుంటే దైవం కూడా వచ్చి నీకు తోడ్పాటు చేసి నీకు అర్థం కలిగింపజేస్తాడు. నీ విషయం ఉంటుంది ఏం చేద్దంటే వాళ్ళు లోపలికి రాగలరు, బయట కనబడగలరు. ఈ మహనీయులు అంటే అర్థం అదే. వాళ్ళు ఏంటంటే మన లోపల ప్రవేశింపగలరు, లోపల ప్రవేశించి మనకి విషయములు విసిద్ధపరచగలరు, బయట కనిపించి బయట నుంచి మనకి దారి చూపగలరు. లోపల నుంచి బయట నుంచి కూడా వాళ్ళు దారి చూపగలరు కాబట్టి వాళ్ళు మహనీయులు అన్నారు. అలా అలాంటి మహనీయుల యొక్క ఉపాసన నువ్వు చేసావనుకో, దానివల్ల ఏం జరుగుతుందంటే నీకు వారి యొక్క లక్షణాలు నీకు అబ్బుతూ వస్తాయి. చిన్నప్పుడే హనుమద్ భక్తి ఓ గణపతి భక్తి భక్తి ఏర్పడింది కానీ పిల్లలకి వాళ్ళు అడ్డగోలుగా పోవడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అడ్డగోలుగా పోవడానికి చాలా తక్కువ అవకాశం, ఎందుకంటే వాళ్ళు చిన్న విషయం బాగా ఆరాధన కూడా చాలా క్లుప్తంగా ఇస్తారు. హనుమంత్ హర్మాచారి సదోరా 16 నామాలు గణపతివి కదా, సుముఖస్య కదంతస్య చేసే అరటి పండు పెట్టి ఒకరి తొడుగుకొని నేర్పారు కూడా పిల్లలకి. ఇంత ఎక్వేరియం ఏజ్లోనూ పాడైపోయేది ఏమి ఉండదు. అలా చేయకపోవడం వల్ల గాడిదలాగా తయారైపోతున్నారు అందరు మనుషులు. ఏం చేత ఈ ఉపాసన లేకపోవడం. అలాగే ఓ రాముడు ఉపాసన, హనుమంతుడు ఉపాసన, గణపతి ఉపాసన. ఈ చిన్నతనంలో ఇచ్చారనుకోండి చిన్నవాళ్ళ చిన్నపిల్లలకి హనుమంతుడు అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, గణపతి అంటే చాలా ఇంట్రెస్టింగ్. సరాసరి శివలింగాలను అవి మనం ఇవ్వకుండా అక్షరాభ్యాసం కూడా ఏమేం చేస్తావు, ఓం నమ శివాయ అని. నీలో సంకల్పము దృఢమై ఉండాలంటే ఓం నమ శివాయ బాగా జరగాలి. ఆ రోజులకి ఫోటో దిగడం రచయిత రాయించి ఉంటారు కానీ అందరు రాస్తారా, రాయ కొన్ని రాయకపోతే రాయపోయి అనిపించండి వాళ్ళ చేత అలవాటు చేయించండి అని చెప్తా చేయరు. ఎవరి అందు అప్రయత్నంగా ఓం నమ శివాయ అనే మంత్రం పలకబడుతూ ఉంటుందో వారి అందు చిత్తము స్థితప్రఖ్యత్వం చెందుతుంది. ఏం సందేహం లేదు, ఇక అటు ఇటు ఇటు అటు ఇటు పారిపోతుంది. ఎందుకని స్థాణు అని శివుడికి పేరు. అలా ఆయన మున్నట్టు అంటే ఎవరికి కదలసలేరు దాన్ని. త్రిమూర్తులు కూడా కదలించేటువంటి స్థిరమైనటువంటి ప్రజ్ఞ, ఆది అంతం లేనటువంటి ప్రజ్ఞ. ఎందుకు కదలన్నాయో పురాణాల్లో అంచేత అలాంటిది చిన్నతనంలోనే తగిలించేశాను అనుకోండి, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమ. అలాగే శ్రీరామ 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 అంత అద్భుతమైన విషయం. రాముడి కన్నా మించిన వాడు ఎవరున్నారు? ఇలాంటివి ఉపాసన బలం వల్ల మనలో తెలియకయే చక్కగా వలసినటువంటి సద్గుణ సంపత్తి సకల లక్షణములు మనలో ఏర్పడతాయి. ఏ ఉపాసన చేయకపోతే ఎలాగైనా పెరుగుతాం. యూ షుడ్ హ్యావ్ ఏ రోల్ మోడల్ అమంగ్ ఆల్ దిస్ డైటీస్. రోల్ మోడల్ ఉండాలి, ఒక మోడల్ పెట్టుకుని ఆ మోడల్ ఫాలో అవ్వాలి. అది ఎవరైనా కావచ్చు వీళ్ళు. అంచేత ఇలాంటి మహాత్ములు మహనీయులు అలాంటి వారిని ఉపాసన అంటే అర్థమైన దగ్గరగా ఉంటుంది. ఆసనం అంటే కూర్చోటండి, ఉపాసనం అంటే దగ్గరగా కూర్చోటం. ఉపవాసం అన్నా అంతే, ఉపవాసము అంటే దగ్గరగా కూర్చోటం. నీలో ఉండేటువంటి దైవముకు దగ్గరగా నువ్వు కూర్చుంటే అందులో పొందేటువంటి తన్మయత్వం వల్ల నువ్వు అన్నం తినటం మానేసావు, నీళ్లు తాగటం మానేసావు అంటే అది వేరు. అంతేగాని ఊరికి అన్నం తినటం మానేసి నీళ్లు తాగటం మానేసి నేను ఉపవాసం మొహం పెట్టుకుంటే అది వేరు. ఈ రెండోది ఉపవాసం కాదా, మొదటిది ఉపవసించుట అంట. ఏకాదశి ఉపవాస దీక్ష అంటే ఏకాదశి నాడు ఒక విష్ణు తత్వంతో బాగా ముడిపడిపోయి అదే ఆరాధన చేసుకుంటూ ఉంటే నీకు రుచి కలిగినటువంటి సందర్భంలో నీకు వాటి మీద వీటి మీద మనసు పోదు. అది ఇది తినబుద్ధి కాదు, నీరు కూడా తాగబుద్ధి కాదు. నీరు తాగబుద్ధి కాక అన్నం తినబుద్ధి కాక అట్లా 40 రోజులు 50 రోజులు 60 రోజులు ఉండిపోయేవాడు రామకృష్ణ పరమహంస. అది ఉపవాసం. అంతేగాని నీళ్లు తాగకుండా పొద్దు నుంచి నిర్జల మొహం పెట్టు తిరుగుతూ అన్నం తింటాం మానేసి పొద్దున్న నుంచి అదేదో తినలేదు కదా నేను మీకు ఇంకా గుర్తించలేదు అన్నట్టుగా పెట్టుకుని తిరుగుతూ ఇట్లా ఎందుకండి ఉపవాసాలు ఎవరు చేయమన్నారు? ఎవరు చేయమలా. జీవుల్ని దుఃఖపెట్టాలంటే దేవుడి డిక్షనరీలోనే లేదు. అందుకనే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చాలా చక్కగా చెప్పాడు ఏమని, అతిగా తినేవాడు ఉపవాసం చేసేవాడు ఇద్దరు పరికరాలని చెప్పాడు. ఆ చదివిన తర్వాత నేను ఉపవాసాలు మానేశా. అంతవరకు నేను చేసేవాడు, చాలా బాగా చేసేవాడు. శనివారం అంటే మరి పొద్దున్న లేస్తే మర్నాడు ఆదివారం పొద్దున్న వరకు ఏం తినేవాడు కదా. అది తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చినప్పుడు ఆయన సోమవారం చెప్తే ఫోన్లే అదేంటి ఇదేంటి అని చెప్పి సోమవారం అని చెప్పి సోమవారం పెట్టుకున్నా. అది ఎలా చేసేవాడిని, ఆదివారం రాత్రి మూసేస్తున్నారు మళ్ళీ మంగళవారం పొద్దునే తెరవటం ఏది తిండికి అలా ఉండేది. సరే భగవద్గీత చదువుకుంటూ మొదలుపెట్టినప్పుడు ఒక చోట భగవంతుడే చెప్పాడు, ఉపవసించక్కర్లేదు, నా కోసం ఉపవసించక్కర్లేదు, నువ్వు వేరే కారణాల వల్ల ఉపవసిస్తే ఉపవసించు. నీకు ఓ తిన్నది అరగట్లేదు అనుకో, ఉపవాసం చేసుకుంటావా చేసుకో, నీ ఇష్టం లేదని చేసుకో. నా కోసం ఎవరు ఉపవాసం చేయక్కర్లేదు, నా కోసం ఎక్కువ తినక్కర్లేదు, రెండూ అక్కర్లేదు అన్నాడు. ఎందుకని, ఉపవాసి అతిగా భోజనం చేసేవాడు ఇద్దరు పనికిరారు యోగాలు. సైడ్ ఇష్యూ అనుకోండి, మెయిన్ ఇష్యూ ఏమిటి, మనకి మహనీయుల యొక్క మహనీయులను ఉపాసించుట. సో ఉపవసించాలి ఎక్కువగా వారితో. ఉపవసించాలంటే అట్లాగా వాళ్ళ చుట్టూ వేలాడిపోవటం కాదు, వెళ్ళిపోయి దొరకద్దు కదా. దొరికి వాడి కాళ్ళకి చేతులకి అడ్డుపడిపోతే వాడు మొహం చుట్టూ తిరుగుతున్నాను అనుకోండి, ఈగలే చిరంగా ఉండదు. ఏమిటి ఉపవాసించట, భావన చేత ఉపవాసం. లేదా నీకు అందుబాటులో దొరికారనుకో వాళ్ళకి బాగా సేవ చేసుకో. చాలామంది గురువుగారి దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేస్తూ ఉంటారు కదా, ఆయన అవసరం బట్టి ఆయన శుశ్రూష చేయాలి. ఆయన ఊరికి అడ్డుపడిపోతే ప్రతి ఆయన చిరాకరిగి నువ్వు పోరా పోతేనే బాగుంటుందని లోపల అనిపించకూడదు, బయటకు ఎలాగో అండవు కదా, అంతవరకు తెచ్చుకోకూడదు. అంచేత మహనీయులను ఉపవసించడం అనగా దరిచేరి విడవకుండా తిరిగి వారి వలన ఆచరణ రహస్యములను సంక్రమింపజేసుకునుట. వారితో కూడి ఉన్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన చెప్పే కదా, పెసరట్టు తిందామా ఆయనలాగా, పూరి కూర తిందామా ఆయనలాగా కాదు. ఆయనలాగా లోపల ఉండేటువంటి ఈశ్వరునితో నిత్యం అనుసంధానం చెంది ఎలా ఉన్నారో ఆయన, ఆయన అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు చూపిస్తూ ఉంటారు, అది అనుసరించాలి. అది ఇక్కడ చెప్పారు మాస్టర్ వివరణగా. అవునారు, వారి వలన ఆచరణ రహస్యములను సంకల్పింపచేసుకోవాలి. సూత మహర్షి దగ్గరికి సోనకాది మునులందరూ వచ్చారు కదా, అది కదా భాగవతం మనకు మొదలో. వచ్చి నువ్వు చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఉన్నావు, మన్నాడవు చిరకాలము ఉన్నాడవు గురువులద్దా, నీకు ఎన్నో రహస్యాలు వాళ్ళు చెప్పే ఉంటారు, అవి మాకు చెప్పవా అని అడిగారు వాళ్ళు. ఏది ఈ మహర్షి ఆ మహర్షి అడిగారు, ఎందుకని వీళ్ళు మహర్షే ఆయన మహర్షే, ఏడు తేడా. ఆయన చాలా అత్యద్భుతమైనటువంటి వారితో కూడి ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు? సుత మహర్షి వేదవ్యాసులతో. వేదవ్యాసులు అంటే మరి సాక్షాత్ దైవమే భగవంతుడే కదా. వ్యాసాయ విష్ణు రూపాయ కదా, విష్ణు రూపాయ వ్యాసవేయ చదువుతూ ఉంటాయి కదా. అంచేత అలా అంటారు, రూపాయి కాదు అది, మనకి సేపు రూపాయి వచ్చేస్తుంది. అట్లా విష్ణు రూపమే, అలాంటి విష్ణు రూపుడైనటువంటి వ్యాసుడు మైత్రేయుడు కూడా విష్ణు రూపుడే అని తెలుసుకున్నాడు. అది గొప్ప విషయం. సహాధ్యాయ మైత్రేయుడు, అలాగే వ్యాసుడితో ఉండటం వల్ల వాళ్ళ అబ్బాయి శుకుడు. శుకుడు వ్యాసుడి కన్నా చాలా, వ్యాసుడే చెప్పాడు ఆ విషయం, నాదే ఉంది మా అబ్బాయి నాకన్నా చాలా గొప్పవాడు అని కదా అలాంటి వాడు. మరి అలాంటి వాళ్ళతో నువ్వు కలిసిమెలిసి ఉన్నావు చాలా కాలం, అందుకే నీకు చాలా రహస్యాలు తెలుస్తుంటాయి, కాబట్టి నువ్వు మాకు చెప్తే మేము బాగుపడతామని చెప్పారండి ఈ ఋషులు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఎందుచేత వారితో కూడి ఉండటం వల్ల నీకేం తెలిసింది? మనం కూడా మన గురుగారి గురించి మాట్లాడుతూ ఉంటారు చాలామంది కదా. నీకు నీ గురుగారి గురించి ఏం తెలుస్తుందో విన్నవాడికి తెలుస్తుంది తప్ప నీ గురువు వాళ్ళకి తెలియడు. ఎందుకని నీ దృష్టిలో నీకేం కనిపించింది అంతవరకే నీకు కదా. చాలా బాగా మందులు ఇస్తారు నేను కదా అంటే అది చూశాను, మందులు ఎట్లా చూశాను అంతే కదా. మరి ఆయన మొత్తం ఆయన రచనల్ని చూసినా ఆయన భర్తలను చూసినా ఆయన ఒకటే ఒక సాధన, అంతర్యామి. అంతర్యామి సాధనం చక్కగా నిర్వర్తించుకుంటూ తదితర ధర్మాలు నేర్పుకుంటూ జీవించారు ఆయన, ధర్మంగా జీవిస్తూ అలాంటివి తెలుసుకోవాలి. సో అంచేత అది ఒకటి చెప్పారండి. అంటే మీకు ఇప్పుడు వల్ల రెండు విషయాలు చెప్పినట్టయింది. అంటే ఒకటి పాద్యే అధ్యాత్మ యోగమునందు నిష్ట, యోగీశ్వరుడైన మహనీయులను ఉపాసించుట. ఉపాసించడం అంటే వాళ్ళు బాగా చింతన చేయడం వల్ల వారి గుణములు మనకు అబ్బుతూ ఉంటాయి. ఉపాసన బలం వల్లే మనం కూడా అంటూ ఉంటాం కదా, 6 నెలలు కలిసి తిరిగితే వారు వీరైపోతారు కదా. ఒక అలవాటు ఉండేవాడు, బాగా తీవ్రమైన అలవాటు ఉండేవాడితో ఇంకోటి చేరాడనుకోండి, వీడికి కూడా అది అలవాటు అయిపోతుంది. నువ్వు ఏది అలవాటు చేసుకుందాం అనుకున్నావో దానికి సంబంధించిన వాళ్ళు కనబడితే దాని బాగా పాటలు పాడదాం అనుకున్నాం అనుకోండి, బాగా పాట పాడేవాళ్ళతో బాగా దయచేరాలి కదా. ఇట్లా ఏ విషయంలో నీకు ప్రావీణ్యం కావాలంటే దానికి గురువు ఉంటాడు, అంటే అంతకన్నా నీకన్నా బాగా తెలిసినవాడు ఆ విషయం, దాంతో అనుసంధానం చెందాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఆత్మ అనుసంధానం చేసుకోవాలని యోగంలో చేరాం కదా. ఇది భక్త తరహిత రహిత తారక రాజయోగం కదండి. కుండలని యోగం, సత్యయోగం, పేర్లు రాజయోగం, పేర్లు తారక. ఏమిటి యోగం అంటే జీవాత్మ పరమాత్మతో కూడి ఉండుట యోగం. యోగము అంటే కలయిక అని అర్థం. దేని దేనితో కలవాలి? జీవాత్మ పరమాత్మతో కూడి ఉండుట. దానికి వలసినటువంటి విధానములు ఇవి. వాటి ఎందు మన దృష్టి ఉండాలి తప్ప ఇక మిగతా విషయాలు, మిగతా విషయాలు చెప్పండి. దేనికోసం వచ్చావు గురువుగారి దగ్గరికి? అది నీకు ముఖ్యం తప్ప. అంటే సద్గురు దగ్గరికి వద్దానికే రావాలి, సత్యం కోసం సద్గురు దగ్గర. సత్యాన్వేషకుడికి సద్గురు దొరుకుతాడు, మిగతా వాళ్ళకు కూడా ఆయన కనిపించవచ్చు, కానీ వాళ్ళు సత్యాన్వేషణలు అన్వేషకులు కాకపోవడం వల్ల వారు సత్య మార్గంలో ప్రవేశించే అవకాశం రాదు. ఏం చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క పని కోసం చేరుతూ ఉంటారు గురుగారి దగ్గర కదా. సత్యం కోసం చేరడం వేరు, అలా చేరిన వాళ్ళ కథ గట్టెక్కుతూ. ఇంకొకటి, నారాయణి కథను నోరారా పలుకుతూ వినుతూ రండుతారు. మనం అదే చేసుకుంటున్నాం భాగవత ప్రవచనాన్ని పెట్టుకుని కదా. భగవంతుని యొక్క లీలలు, భగవంతుని యొక్క గుణములు, భగవంతుని యొక్క కార్యములు ఒక రామాయణం చెప్పుకున్నాం అనుకోండి, దశమస్కందం భాగవతం చెప్పుకున్నాం అనుకోండి, ఓ విష్ణు సహస్రనామం చెప్పుకున్నాం అనుకోండి, ఇవన్నీ దేనికోసం చెప్పుకుంటున్నాం? భగవంతుని గూర్చినటువంటి విషయములను ప్రస్తుతి చేసుకుంటూ అది చెప్పుకుంటూ వింటూ అలా ఉండటం వల్ల క్రమంగా మనలో ఉండేటువంటి కొన్ని మాలిన్యాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. కొన్ని పుణ్యశ్రవణ కీర్తనము అని చెప్పబడుతుంది, అంటే పుణ్యమైనటువంటి మనకి శుద్ధి కలిగించే విషయం మనసు ఆసక్తి బాగా దాని మీద పెరుగుతూ ఉంటే అశుద్ధి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ విధంగా? మనం లైట్ వేస్తే చీకటి వెళ్ళిపోతుంది, లైట్ వేయంగానే చీకటి వెళ్ళిపోతుంది. అలాగే ఒక అగరత్తు వెలిగించామనుకోండి, దుర్వాసనలన్నీ పంపించేసి సువాసన మిగులుస్తుంది కదా. అంటే భగవత్ కీర్తనము, పారాయణము, శ్రవణము ఇలాంటి విషయములందు మనకి కొంత సమయం మనం ఈ విధంగా వినియోగించుకోవడం వల్ల మనలో ఉండేటువంటి కొన్ని ఉండకూడని విషయాలు పోతూ ఉంటాయి బయటికి. దాంట్లో ఉండే మహిమది అయస్కాంతం యొక్క సాన్నిధ్యంలో ఇనుప ముక్కలు అట్లా అయస్కాంతీకరణ అవుతాయో అలా. అందుకని ఇది మనకి సత్సంగత్వమే నిస్సంగత్వం. శంకరాచార్యులు వారు అలా చెప్పారు, ఎక్కడ సత్యమును కూర్చున్నట్టు ప్రసంగం జరుగుతుందో అది సత్సంగత్వం. సత్యం దైవం యొక్క నిజస్థితి, అది సుందరము, అది శివము, అంచేత అది శుభంకరమై ఉండటం చేత ఇప్పుడు సత్య గోష్ఠి జరుగుతున్న చోట ఇతర విషయంలో ఆసక్తి ఆకాశము. ఇప్పుడు క్లాస్ అయిపోయిన వెంటనే మనం రుచులు దిగిపోం కదండి, కొంచెం టైం పడుతుంది మనం మామూలుగా ఉండే రుచులకు వెళ్ళడానికి. వెళ్ళంగానే వెంటనే టీవీ పెట్టేసుకుని సీరియల్ చూసాయి కదా, చూసేస్తావా? చూసేస్తే మీకు జోహర్లు. అలాగే పూజ అవగానే వెళ్ళిపోయి మనం ఏదో రుసులో దిగిపోతాం, దిగిపోం కదా. వాకి ఒక హోమం చేసామనుకోండి, వెంటనే కలపడి మాట్లాడేసుకుంటామా? మాట్లాడేసుకోం కదా. ఎందుకని? లోపల పవిత్రమైన విషయం చేరినప్పుడు అపవిత్రమైన విషయాలు దూరంగా ఉంటాయి. ఆ కాంపౌండ్ దగ్గర ఉంటాయి, వస్తాడుగా బయటకు పట్టుకుందాం అన్నట్టుగా ఉంటాయి. పాడేస్తాడరా మనకేం పర్లేదని చూస్తుంటాయి. చూసారా? ఊరకొక్కలు బయట వెయిట్ చేస్తుంటే లోపల జాతి కుక్కున్నప్పుడు అది బయటికి రాదని దాన్ని కరిచేద్దాం అన్నట్టు. అలాగే మన పరస్థాటలో ఉండేటువంటి అన్డిజైరబుల్స్, పుణ్యమైన విషయాలు మనం ఎంగేజ్ అయినప్పుడు అవి కొంచెం బయటగా ఉంటాయి, విడిగా ఉంటాయి. అలా ఎక్కువగా ఇందులోనే ఉంటున్నాం అనుకోండి వాటికి విసుగొచ్చేసి వెళ్ళిపోతాయి. మామూలుగా మన ఇంట్లో మన చెట్లపై కాడుకునే ఫ్రెండ్ వాడు వస్తుంటాడు అనుకోండి ఆదివారం సాయంత్రం. ఒకప్పుడు చెట్లపై ఆడేవాళ్ళే కదా, అసలు పూర్వాశ్రమం వాళ్ళు చీకట్ల చెట్లపై ఆడినవాళ్ళు, డబ్బులు కాకపోయినా సరదాగా ఆడినవాళ్ళు, ఏదో అడ్డాటని ఆ ఆటని ఈ ఆటని ఏవో ఆడేవాళ్ళు కదా. లేకపోతే ఇంట్లో కూర్చుని అష్టాచమలు ఇలాంటివి ఆడుకునేవాళ్ళు, గవాలు ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఆదివారం వాళ్ళు మనకి ఇంటికి వచ్చేస్తారు కదా. ఇప్పుడు మనం ఆదివారం భాగవతం క్లాస్ పెట్టుకున్నాం అనుకోండి, ఎలా అంటే భాగవతం క్లాస్కి వెళ్తున్నానన్నారు. సరే ఒకసారి వదిలేస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ భాగవతం క్లాస్కే వెళ్తున్నావా అని అడుగు. అంటే అవునని చెప్పేవనుకో, సరే అంటాడు. మళ్ళీ వస్తాడు, మళ్ళీ భాగవతమేనా అంటాడు. వెటకారే పడుతున్నాడు వాడికి, ఇది తప్పదా ఇంకా భాగవతం అంటే వాడికి తెలియాలి, తప్పదని నీకు భాగవతం తప్పదని వాడికి తెలిస్తే వాడు ఆట మానేస్తాడు. అంతే, మనం ఏ విషయమైనంత ఆసక్తి ఎక్కువగా పెంచుకుంటూ ఉంటామో మన చుట్టూ తదనుగుణమైనటువంటి మనుషులే చేరుతారు. ఇతరులు చేరరు, బంధువులు చేరరు, సంఘంలో మిత్రులు చేరరు కదా. అకార్డింగ్ టు యూ, దాన్ని దాని సైన్స్ ఆఫ్ వైబ్రేషన్ అంటూ ఉంటారు. అంచేత అలా మనం తయారు చేసుకున్నాం అనుకోండి, వాటితో నిస్సంగత్వం సత్సంగం వస్తే నిస్సంగత్వం వస్తుందంటే అర్థం ఏంటంటే ఏ విషయంలో అయితే మనతో కూడి ఉండకూడదో ఆ విషయం అని కూడా రాలిపోతుంది. మనకి ఇంకో వారంలో శిశు ఋతు వస్తుంది. శిశు ఋతు రాగానే ఆకులన్నీ రాలి, బాధపడుతుంది ఆ వృక్షం. మళ్ళీ వస్తే ఆకులు, వసంత ఋతు రాగానే ఆకులన్నీ వచ్చేస్తాం కదా. అంచేత సత్సంగత్వం వల్ల నిస్సంగత్వం వస్తుంది. సత్సంగత్వంలో మనం సత్సంగత్వం మానేసి రాజకీయాలను పెట్టుకున్నాం అక్కడ, పాలిటిక్స్ ఒకళ్ళంటే వాళ్ళకి పడకపోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అధికారం ఉంది లేదో చూసుకోవటం, నేను గొప్ప నువ్వు గొప్ప ఇలా దిగిపోయాయి అనుకోండి, అది నీ వెనకటి గుణం ఇందులో తెచ్చేస్తుంటాం. ఇది పాడు చేయడం కదా. ఏ గురుగారు ఆశ్రమంలో ఎన్ని రాజకీయాలు ఉంటాయండి, బాగుంటాయి. ఎందుకనే అక్కడ చాలా పవర్ప్లే ఉంటుంది, పవర్ గేమ్స్ ఉంటాయి. నేను సీనియర్ని, నువ్వు జూనియరు, నీకేం తెలియదు, నాకు తెలుసు, నాకు చెప్పకుండా నువ్వేం చేయకూడదు, ఉండవా, ఎక్కడికి పోతాయండి, అందుకొచ్చావు ఇక్కడ, అందుకొచ్చా. అలా దరి ఎవడో వేయలేదనుకోండి, మనం వచ్చేసరికి అలా కుర్చీలు ఎవరు వేయలేదనుకోండి, నోరు మూసుకొని మనమే తెచ్చు వేసుకోవాలి. ఇది సత్సంగతంలో కావాల్సి, నాకే వేయలేదనుకోండి ఇక్కడ, నేనే కుర్చీ తెచ్చి వేసుకోవాలి మాట్లాడకుండా. అంతే తప్ప కుర్చీ కూడా వేరు, మీకు బాగా పొగరికిపోయింది అన్నా అనుకోండి, ఏమైంది నాలో రాగద్వేషాలని చక్కగా అన్నీ ఉంటాయి లోపల, పిడకలో పెట్టినట్టు గుర్తుపెట్టుకోండి, ఏం తగ్గిపోవు, అంత ఈజీగా పోవు. అవి పిడకలో పెట్టినట్టు ఉంటాయి, అవకాశం ఉండాలి, ముడు మునుస్తూ ఉంటాయి కదా. అది మా గురుగారు బాగా చెప్పారు, అన్నీ పిడకలో పెట్టినట్టు ఉంటాయి, ఏది పోదు అని అలా ఉండి పిడకలోంచి తీయకండి. దాన్నే ఈ జ్వాలకులు గారు ఏం చెప్పారు, మేబి షట్ ది డోర్ వేర్ ఈవిల్ డెవలప్స్ అన్నాడు. అది ఎక్కడో లేదు, మన లోపలే ఉంటుంది అది. అది కాస్త మన ఎవరన్నా ఏమన్నా అనుకోండి అన్నారనుకోండి, లోపల నుంచి విపరీతంగా వచ్చేస్తుంది అహంకారం. రాదా రాదా, ఏడ్చినట్టుంది మీరు మాట్లాడుతుంది అన్నారనుకోండి, వాడు వారం అంతా గుర్తుంటాడు. నాకు ఎవరన్నా పొగిడెళ్ళిపోయారనుకోండి, ఎక్కువ మర్చిపోతుంది రెండు రోజుల తర్వాత, తిరితే ఎక్కువ గుర్తుంటుంది. అంటే ఏంటి, బాగా ఉందన్నమాట కదా. ఆయన ఏమో తుల్యనిందా స్తుతిర్మోని అని చెప్పాడు, పొగినా తీర్చినా రెండింటికి మౌనం వహించరా అన్నాడు. ఆయన తిట్టినవాడు లేడు, కృష్ణుడిని తిట్టినవాడు ఎవరండి, రాముడు ఎవడో ఒకడే తిట్టాట. ఎంత ఎంత తేడా చెప్పండి, ఎక్కడ రాముడు ఎక్కడ కృష్ణుడు. అందుకని వాళ్ళిద్దరిని ఎదురుగా పెట్టేశాను, మీరు మాట్లాడుకోండి. అట్లాగే వాళ్ళిద్దరిని ఎదురుగా పెట్టేశా, మీరు మాట్లాడుకోండి. మిగతా పుస్తకాలు మీరు మాట్లాడుకుంది. ఏం చేత ఇప్పుడు ఆయనతో చూస్తే ఆయనకి ఎలా ఉంటుంది, లేచి దగ్గర పుట్టి దగ్గర ఆయన తిట్టమే అందరు, ఆయన తిట్టినవాడు ఈయన ఒక్కడు తిట్టాడు అంతే. ఒకటి తిరిగితేనే ఆయన అంతలాగా దానికి ధర్మ స్వరూపుడు అవడం వల్ల అంతలాగా ఇన్ని తిట్టినా ధర్మమే నిర్వర్తించాడు తప్ప తిట్టిన వాళ్ళ గోలికి పోలేదు. ఆయన రకరకాలుగా ఉంటాయి, అందుకని మనం ఉపాసన చేశాం. కృష్ణుడు ఉపాసన అంటే ఫ్యాషన్, అది చాలామందికి అలాగ కూర్చోబెట్టి చూసారా మనం ఈ కూరగాయలకి వాటికి పీలింగ్ చేస్తాం పైన తొక్కు అట్లా ఒలిచేస్తాడు కృష్ణుడు, ఒలిచేస్తాడు. చర్మం ఒలుస్తారంటారు చూసారా, అది కృష్ణుడు సాధన, అంత సులభం కాదు. దూరానికే ఆయన కృష్ణుడు, దూరానికి చాలా బా అబ్బా అన్నట్టుకున్నాడు, దగ్గరికి వెళ్తే బాగా మాట. ఒక్కొక్కళ్ళు ఒక తత్వం. అందుచేత ఇదంతా ఎందుకు వచ్చింది మనకి, పుణ్యశ్రవణ కీర్తనలు వీళ్ళ యొక్క లీలలు, వీళ్ళ యొక్క కథలు, వీళ్ళ యొక్క ఉపాఖ్యానాలు ఉంటాయి. మన అంబరీషుడు చెప్పుకున్నా ఎంత బాగుంది, భీష్ముడు చెప్పుకున్నా ఎంత బాగుంది, సావిత చెప్పుకున్నా ఎంత బాగుంది. ఒకప్పుడు కుచేరుడు చెప్పారు 95లో, అంత ఆశ్చర్యపోయారు అందరు కుచేరుడు గురించి, గురు పూజలు. మరి అలాంటి ఉపాఖ్యానాలు చదువుకున్నాం అనుకో, బాగుంటుంది మనకి, కల్మషాలన్నీ పోతూ ఉంటాయి లోపల నుంచి. అవి మర్చిపోకూడదు ఆ కథలు. వాడెవడో అప్పుడు ఎన్ని సెంచరీలు కొట్టాడు, వీడు ఎన్ని సెంచరీలు కొట్టాడు, వాడు ఎన్ని వికెట్లు వచ్చినాయి, ఇవి బాగా గుర్తుండిపోతాయి. మరి క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, అంతలా ఇవి గుర్తుండాలి. రామాయణం క్షుణ్ణంగా గుర్తుందనుకోండి, నీలో అలా పునీతం అయిపోతూ ఉంటారు. అది ధర్మస్వరూపం రామాయణం, ధర్మస్వరూపం. రాముడు అనగానే వాళ్ళు పులకరించారండి, అలా ఉంటారు. అంతేత అలా చేశామనుకోండి, అనగా ఆశ్రయం అను పట్టుదలను పుణ్యముగా మార్చి ప్రసాదించును. మీరు అలా చదువుకుంటూ ఉంటే మన పునీతుల్ని చేస్తాడు. పుణ్యం అంటే లేదు, పునీతుల్ని చేయటమే పుణ్యం. అంటే మనకు అంతకుముందు ఇదివరకు వచ్చేటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ ఇప్పుడు రావు. ఇదివరకు ఉండేంత ద్వేషం ఇప్పుడు రాదు, ఇదివరకు ఉండేంత మమకారం ఇప్పుడు రాదు, ఇదివరకు వచ్చేంత కోపం ఇప్పుడు రాదు, ఇదివరకు అంత తీవ్రమైనటువంటి కోరికలు ఇప్పుడు ఉండవు. కామక్రోధములు, లోభమోహములు అట్లా దాసు వచ్చిపోయే వాళ్ళు కాస్త 10 రూపాయలు ఎవరికైనా ఇద్దాం అనిపిస్తుంది వాళ్ళకి. జన్మంతా ఎవరికైనా ఇవ్వాలంటే నలిపి నలిపి నోట్లు ఇది రూపాయే, అది కూడా నలుపుతాడు. ఏమన్నా 2 రూపాయలు ఏమన్నా నలిపి నలిపి లేస్తారు, అది 1 రూపాయే చిరిగిపోతుంది. ఇంకెవరిని అంటే ఇచ్చే టైప్ వాడు బాగా ఈ విషయంలో పడున్నాడు అనుకోండి, 10 రూపాయలు ఇవ్వడం వేసుకుంటాడు జన్మ అయిపోయినా పర్వాలేదు, నాట్ బ్యాడ్ కదా. అలాగే ఎవరికి అన్నడో పెళ్లి కూడా బిచ్చం పోయిన వాడు అంటాడు, ఇంటికి పిలిచి మనుషులకు అన్నం పెట్టడం వేసుకుంటాడు. మీరు దత్తాత్రేయుడు కథ చదువుకుంటే అంత అన్నం పెట్టాలని చెప్పేశాడు ఆయన, ఎంత అన్నం పెడితే అంత బాగుపడతావరా అని చెప్పాడు. అది ఆయన స్టైల్ కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ చెప్తారు. అంటే ఆ విధంగా మనకి దానివల్ల ఏం జరుగుతుంది, అవి ఆశ్రయించడం వల్ల మనలో పుణ్యం పెరుగుతూ వస్తుంది. పుణ్యం పెరగటం అంటే ప్యూరిటీ పెరుగుతుంది అని అర్థం. పుణ్యం పెరిగితే లక్షలు కురిసిపోతాయి మనకి, అవి కలిసి వస్తాయి, ఇవి కలిసి వస్తాయి, అవన్నీ రాంగ్ థియరీస్. నువ్వు బాగుంటావు, నువ్వెప్పుడూ చిరాక కింద పడిపోతూ మీద పడిపోతూ అరుచుకుంటూ తిట్టుకుంటూ తిరుగుతూనే అనుకో. నువ్వు ఎన్ని పుణ్యక్షేత్రాలు ఏమిటి, ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళి మునిగితే ఏమిటి, ఆ బయటకు వచ్చి ఆడుతున్న పోటాడతావు. ఏది ఇంత గంగలో దిగి బయటకు చూడతాం పోవడం అనుకున్నాను, గంగలో దిగిందని లేదు ఎఫెక్ట్ నిమిదేం లేదు. అని చెప్తా ఇలాంటి కీర్తనం వల్ల, శ్రవణం వల్ల, భజనం వల్ల, అదే ఒక పద్యం అది, తనుర్భాషల సఖ్యమును శ్రవణమును దాసత్వములు వందనార్చనములు సంకీర్తనలు ఆత్మలో నిరకైనంత 9 భక్తి మార్గాలు ఉన్నాయన్నారే. నిర్వర్తించుకుంటూ ఉంటే నెమ్మదిగా మనలో ప్రశాంత క్లీన్లీనెస్ పెరుగుతుంది, అన్క్లీన్లెస్నెస్ తగ్గుతూ ఉంటుంది. మాట మారుతుంది, ఏం సందేహం లేదు, మాట మారు చేతల్లో నిపుణత వస్తుంది, చేతల్లో నిపుణత, ఆరోగ్యం బాగుపడుతుంది, అనారోగ్యం ఆపేస్తారు. మేబీ రెసిస్టెంట్ ఉంటాయి కదా ఇంగ్లీష్ స్టైల్, మన రెసిస్ట్ కదా ఆయన. నువ్వు పుణ్యం పెంచుకుంటూ ఉంటే నీలే పెరిగే అవాంఛనీయ విషయాలన్నీ అట్లా ఆగి ఉంటాయండి. ఓహో వీడేదో బాగుపడదాం అనుకున్నాడు, కొంచెం ఆగుదాం, మృత్యు దగ్గర నుంచి ఆగుతుంది గుర్తుపెట్టుకోండి. అన్నీ ఆగుతాయి ఎప్పుడు, ఇఫ్ యూఆర్ అన్ ఎ జాబ్ ఆఫ్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ యూస్ఫుల్నెస్ టు ది సరౌండ్, రెండు ఉన్నాయి టు ది సరౌండింగ్స్. అందుచేత ఆ విధంగా అతడు పుణ్యశ్రవణకుడు అనగా ఆయన కూర్చున్న ఆసక్తితో వినప్పుడు మనలో ఉండేటువంటి రాగద్వేషములు ఇలాంటివన్నీ కూడా పడిపోతాయి. పట్టుదల ఉంటుంది. ఈ జన్మకి వీడు గడప తొక్కన్నాడు అనుకోండి, అలాంటి వెంటనే గడప తొక్కిస్తాడు వీడు భక్తుడైతే. ఎందుకంటే భక్తుడికి పట్టుదలలు ఉండవు, ఎందుకంటే సాత్వికమైనటువంటి బుద్ధి. అది ఇంకొకటి చెప్దాం, అనేక ప్రయోజనముల ఎందు పట్టుదలతో తిరుగువారితో కలిసి తిరగకుండుట, అది ముందు వేసుకుంటా. పట్టుదల గల వారితో కలిసి తిరగకుండా అనేక ప్రయోజనముల ఎందు ఏదో అనే అంటే ఇతర ప్రయోజనాలు ఉండే వాటిలో పట్టుదలలు ఉంటాయి చాలా. ఇట్లా పట్టుదల ఉండే వాళ్ళతో తిరగపోక నీకు కూడా అక్కలేని విషయాల్లో పట్టుదల ఉంటుంది, కావాల్సిన విషయంలో పట్టుదల కదా. మామూలుగా దేని మీద పట్టు ఉండాలి ఆత్మ సాధకుడు? ఆత్మానుసంధానం మీద పట్టు కదా. ఆత్మసాధకుడికి ఇంకొక ఆత్మసాధకుడితో కూడటం వల్ల వీడి ఆత్మసాధనలో వీడికి పట్టు పెరగాలి. ఒక ఆత్మసాధకుడు ఇంకొక ఆత్మసాధకుడు అనేవాడితో కలిసినప్పుడు వీడికి ఉన్నది జారిపోయి వాడుకున్న వీడికి అంటుతున్నాయి అనుకోండి, అంటే వాడు ఎలాగో పోతున్నాడు వేరే దారిలో, వీడు ఎలాగో ఆ దారిలోకి వెళ్ళిపోతుంది కదా. అందుకనే ఈ సర్కిల్స్లోకి వచ్చి ఇక్కడ డబ్బు సంపాదించుకోవటం ఎట్లా, వ్యాపారాలు చేసుకోవటం ఎట్లా, ఇలాంటివి మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, దాన్ని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ జబ్బుల గురించి బాగా మాట్లాడుకునే అది మనకి ఎక్కువ. ఈ జబ్బుల గురించి మాట్లాడుకుని డిస్కస్ చేసేవాళ్ళు అనుకోండి, అది ఆత్మసాధనకు సంబంధించిన విషయం కాదు కదా. నీ ఎంత ఆత్మసాధన పెరుగుతుంటే నీకు ఎంత భయంకరమైన జబ్బులైనా అట్లా పక్కన ఉంటాయి, అదో సత్యం ఉంది. అది మీకు మాస్టర్ గారు ఉదంతంగా చెప్తూ ఉంటారు, గోపాలకృష్ణరెడ్డి గారు, మాస్టర్ గారు నాకు షుగర్ ఉందని చెప్పేసారు డాక్టర్ అని కంగారుగా వస్తే ఇదే రాధమాధంలోకి, అది అలా ఉండి నీ పని చూసుకోని చెప్పారు. అది అంటున్నారు, అది నిన్న అది అది నిన్నేం చేసిందో అన్నారు కదా, బాగా జోక్గా వాడుకున్నాను చాలా కాలం. అది సత్యం అది. పది మంది పనికొచ్చే కార్యాలయంలో శ్రద్ధాభక్తులతో పనిచేసుకునేటువంటి వాడిని ముట్టుకోవేవో పొరపాటు విషయాల్లో ప్రవేశించిన ఏం చేయవు ఉంటాయి. ఎప్పుడూ నువ్వు వెళ్ళిపోవడానికి పనికొస్తాయి, చివరికి వెళ్ళిపోవడానికి ఏదో మార్గం ఉండాలి కదండి. అన్నీ మనం బిగదీసామనుకోండి, ప్రతి వారం ఆల్ టెస్ట్ చేయించుకుంటూ డయాగ్నోస్టిక్ సెంటర్ ఫ్రీ మనకి, ఊరికి చేస్తాడని టెస్టులు, బ్లడ్ ఇవ్వాలి లేకపోతే చేయలేడు, అది ఎవడో ఇవ్వడం చేయించుకుని అన్ని పారామీటర్స్ నార్మల్గా పెట్టుకున్నా చచ్చిపోతాం తెలుసా. అందుకనే రామకృష్ణ పరమహంస మాట అన్నాడు, ఆయనకి థ్రోట్ క్యాన్సర్ వస్తే సుష్మంత కంగారు పడిపోతే ఆయన మాట చెప్పాడు, దాని గురించి మీరేం అరేయపోకండి, నేను చేయాల్సిన పని అయ్యేవరకు అది అలాగే ఉంటుంది, కానీ నన్ను పట్టుకెళ్ళడానికి వచ్చినది దాన్ని నేను ఉంచుకోవాలి నా దగ్గర. మన ఊరు తీసుకెళ్ళడానికి ఎవరన్నా వచ్చారనుకోండి, వాడిని ఉండమన్నారు కదా, లేకపోతే మన ఎట్లా వెళ్ళిపోతావు ఊరు, మనతో కారు గురి తెచ్చాక కూర్చుంటే నేను ఇప్పుడు రానంటే వాడు వెళ్ళిపోతే మనం నడిచేయద్దు అని చెప్తా. ఏదో మార్గం ఉండాలి కదా అన్నాడు ఆయన రామకృష్ణ. ఎంతటి వాళ్ళండి వాళ్ళు, అది మనం నేర్చుకోవాల్సినవి వాళ్ళ దగ్గర. అన్ని రకాలుగా బిగించేసుకుంటే నువ్వు ఎటుపోతా, అది వచ్చినప్పుడు ఆ టైం వచ్చినప్పుడు పోలేవు కదా, ఉండి నీ పని నువ్వు చేసుకో. ఈ నీ పని నువ్వు చేసుకునేది పెద్ద మంత్రం అది లైఫ్లో. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి ససన్యాసీచ యోగి అన్నాడు కృష్ణ. ఆశించకుండా పది మందికి పనికొచ్చేదో నువ్వు చేసుకుంటూ ఉంటే కర్మఫలములు ఆశించకుండా ఉండి నువ్వు చేయాల్సింది చేస్తూ ఉంటే నీ వద్దకు వచ్చింది. ఆగాసం ఆగుతాయండి ఖచ్చితంగా. అందుకే నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు హార్ట్ ప్రాబ్లం ఇలా అనుకునేవాడు మూలకెళ్ళిగా కూర్చుంటాడు ఏదో మూలలో, అలాగ మూలుగుతూ ఉంటాడు. ఎవరొచ్చినా ఫేస్ హార్ట్ ఫేసు, నడక బీపీ నడక, ఏమన్నా తినమంటే నాకు షుగర్ కదండి, పెద్ద ఆయనకి అది ఎప్పుడు చెప్పినా జబ్బుల గురించి బయటకు వచ్చేస్తాం కదా. ఎందుకని, నీకు ఇంక అదే మెయిన్ ఆక్యుపేషన్ అయిపోయి. ఇలా ఉందనుకోండి, దీని మీద ఆసక్తి ఉందనుకోండి, ఆత్మసాధన అలాంటి దాని ఎందు పట్టుదల ఉండాలి. ఇతర విషయం ఎందు అంతంత పట్టుదల అక్కర్ల, కాస్త అటు ఇటుగా పోవచ్చు, కాస్త అటు ఇటుగా పోవచ్చు. ఏదో కొన్ని కొన్ని మనం అనుకుంటాం ఆ టైంకి తరగా అలా ఉండదు, ఇంకో రకంగా ఉంటుంది. విడుపు ఉండాలి, పట్టు విడుపు రెండూ ఉండాలి మనిషి అనేటువంటి వాడికి ఒకటి. అది కూడా అందులో కూడా పట్టు అనేటువంటిది ఎక్కడ ఉండాలంటే ఆత్మదర్శనమునందు పట్టు ఉండాలి, ఇతర విషయములందు ధర్మమునందు పట్టు ఉండాలి. ధర్మమునందు పట్టే రాముడు చూపించాడు. అదే కృష్ణుడు కూడా చూపించాడు. కృష్ణుడు చాలా సున్నితంగా చూపించాడు. రాముడు అంత ధర్మాత్ముడు కాదు కృష్ణుడు అనుకోపోకండి. కృష్ణుడు అంత ధర్మాత్ముడు, అంతకు విశేషించి కూడా ధర్మాత్ముడు. ఎన్నో విశేష ధర్మాలు నిర్వర్తించినటువంటి వాడు శ్రీకృష్ణుడు. రాముడు ఒక్కటే నిర్వర్తించాడు విశేష ధర్మం. కృష్ణుడు ఎన్ని విశేష ధర్మాలు అంటే తర్వాత వచ్చిన తర్వాత ఇంకా బాగా ఆడాడనమాట ఆట. ఇప్పుడు మచ్ బెటర్. అంచేత ధర్మమునందు పట్టు ఉండాలి, ఆత్మసాధన ఎందు పట్టు ఉండాలి ఏది సాధకుడు అనేటువంటి వాడికి. అంచేత అట్టివారితోనే సహవాసము చేయవలను, మిగతా వాళ్ళతో సహవాసం చేయ. దీనిని అభ్యసింపనితో సాధకుని ఎందు వైరాగ్యమునను పరోపకారం అనుకుని ఇతరులకు కూడిన పనులకై త్రిప్పలు పడటంతో జీవితము గడిచిపోరు. తర్వాత చెప్పుకుందాం. ఏం చేద్దంటే ఇది మాస్టర్ వ్యాఖ్యానం. తర్వాత భగవంతుని గుణకీర్తనము అమృతముగా క్రోరుతూ ఇతరములందు వైరాగ్యం అభ్యసించవలను. అంటే మనం అవి ఇవి గాసిప్లో వాళ్ళ గురించి వెలుగుచ్చి మాట్లాడుకునే మాటలు అవి గంటల తరపడి నిర్వర్తించినా మనకి ఎవడో తృప్తి ఉండదు. టైం అయిపోతూ ఉంటుంది కదా. అప్పుడైపోయిందే అప్పుడైపోయిందే అంటాం. విష్ణు సహస్రనామం అరగంట కూడా పట్టదు. విష్ణు సహస్రనామం అరగంట కూడా పట్టదు. అదేమో ఎప్పుడైపోతుందా ఎప్పుడైపోతుందా నెంబర్లు చూసుకుంటూ టైం చూసుకుంటూ చదువుకుంటూ ఉంటాం. మన మరో పరిస్థితి లలిత అయితే ఇంకా ఉసూరుమంటూ ఉంటుంది ప్రాణం కదా. లలిత అంటే 182 విష్ణు అయితే 108 ఏదో మనం కొన్ని తీర్చాను వాడి ఇంకో 3-4 కదా. అనగానే విష్ణు సహస్రం మొదలుపెట్టడం కానీ క్షీరోదంలో ప్రవేశాను కానీ అమ్మ మొదలుపెట్టాడు అను. అదే ఏదో మనం మా గాసిప్ అంటాం కదా, పోసుకోలు మాటలు. అవి ఎంతసేపు మాట్లాడతారండి? టైం తిరిగి తెలుసా? అలా సెల్ ఫోన్ తీసుకుని ఎక్కడో ఉండేవాళ్ళతో ఇట్లా గంట గంటన్నర ఒక ఫుల్ షోడశోపచార పూజ అంతా చేసుకోవచ్చు. అంత టైం మినిమం ఒక కృష్ణాష్టోత్తరం ఉంటుంది. మనం మాట్లాడే మొబైల్ ఫోన్లో ఒక కృష్ణాష్టోత్తరంత మాట్లాడేస్తారండి. ఓ ఆదిత్య హృదయం అంతా కదా. ఎంతసేపు పడుతుంది ఆదిత్య హృదయం? 5 పడుతుంది. 27 27 కదా. 5 5 కన్నా తక్కువ మాట్లాడుతున్నాను. విషయం ఏదో మాట్లాడి పెట్టేస్తున్నావా? ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతుంటారు. ఏం తిన్నారు ఇవాళ మీరు? అక్కడి నుంచి మొదలుపెట్టి ఏం కట్టుకున్నారు, ఎక్కడికి వెళ్ళారు, నిన్నేం చేశారు, నిన్న మాట్లాడారు, మళ్ళీ ఇవాళ కూడా ఇలా మాట్లాడుకుంటూ ఎంతెంత టైం కాల్ చేస్తున్నామండి. ఒకటి టైమే కాదు, నీ ప్రజ్ఞ కాలిపోతుంది. అది ఎట్లా వాకు నీ ప్రజ్ఞే వాక్ రూపంలో బయటకు వస్తుంది కదా. సో ఇన్ని మాటలు మాట్లాడుతున్నామే, ఇందులో కొన్ని తీసుకెళ్ళి ఇందులో వాడామనుకోండి, ఇవి పెరిగితే అవి తగ్గిపోతాయి. ఇవి పెరిగితే అవి తగ్గిపోతాయి. అది మనకి 10వ ఇష్టం. భగవంతుని గుణకీర్తనము అమృతముగా కొలుసు ఇతరములందు వైరాగ్యం అభ్యసింపవలను. ఇటు ఊరికే ఫోన్ ఉంది కదా అని వీడికి చేసి, వాడికి చేసి, ఇంకోటికి చేసి, మరొకటి చేసి చూసుకోండి. సర్వారంభ పరిత్యాగి అన్నాడు. అవసరమైతే ఒక మాట, అవసరమైతే ఒక మెసేజ్. ఊరికే మెసేజ్లు కొట్టుకుంటూ వీడి వాడికి కొట్టి వాడి వీడికి కొట్టి, ఇప్పుడు వీడు ఒకడు కొడితే 100 ఇక్కడ పెట్టుకున్నా కదా. ఇంక ఈ వాట్సాప్లు వచ్చినాయి, చాలా బాధ పెట్టేస్తుంది. అప్పుడు ఎక్కువైపోయింది, మైండ్ అంతా ఫుల్ ఆఫ్ నాయిస్ కదా. మే ఇట్ ఫీల్ ది డార్క్నెస్ ఆఫ్ నాయిస్. విడుగు ఉంటాం కదా, అంత నాయిస్ దాంతోనే ఉంటారు కదా. 10 కలిసినా ఒక ఏదో పార్టీకో ఓ టీ పార్టీకి దేనికి కలిసినా ఎవరి దాన్ని వాళ్ళని పట్టు కూర్చుంటాడు అంతే. పక్కవాడితో మాట్లాడు, వీడి దాంట్లో వీడు చూస్తుంటాడు, వాడి దాంట్లో వాడు చూసుకుంటూ ఉంటాడు, ఎవరి దాంట్లో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి పిలిచిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా అట్లా చూస్తుంటూ కూర్చుని వీళ్ళు పెట్టకుండా ఉంటారు. సరిపో యూటూ అంతలాగా మనం అంటే ఎంత విషయ ప్రవిష్టిలో అవుతున్నావో చూడండి. భయంకరంగా. ఇది కాకపోతే అది ఏది అది ఇది ఇందులోనే పెట్టాడు. ఫోన్లోనే టెలివిజన్ కూడా పెట్టాడు కదా, ఫోన్లోనే టెలిగ్రామ్ పెట్టాడు, అన్నీ ఫోన్లోకి వచ్చేస్తాయి. ఏది లేదు ఫోన్లో. అంచేత నువ్వు ఎలా వాడతావు దాన్ని? హౌ సైలెంట్ ఆర్ యూ? ద ఆల్ దట్ నాయిస్ యూ క్యారీ ఇన్ యూ, యూ ట్రాన్స్మిట్ ది సరౌండింగ్స్, అంతేగా. అంతేనా? ఒక విషయం ముఖ్యమైనది అయితే ఓ మెసేజ్ చేస్తా, లేదో ఓ మాట. అట్లా అదే ఫోన్కి బిల్లు ఉందనుకోండి, నిమిషానికి 10 రూపాయలు అంటే అన్నీ పడిపోతాయి. మెసేజ్ ప్రతివాడికి 10 రూపాయలు అంటే టెలిగ్రామ్ లాగా, ఎంత పొందిగ్గా ఇచ్చేవాళ్ళం టెలిగ్రామ్లు మనం. తక్కువ పదాల్లో ఎక్కువ వాడికి వెళ్ళిపోవాలి, మనం విషయం అందిపోవాలి. ఎందుకని, ప్రతి పదానికి కొంత ఖర్చు ఉంది. ఈ ఖర్చు లేకుండా ఉండడం చేత మనం తయారైపోయాం. అందుకని ఫ్రీ 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 అనేవి మనం పాడు చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఆల్ ఫ్రీ థింగ్స్ ఆర్ కాస్ట్లీ, అది నోట్ చేసుకోండి. ఆల్ ఫ్రీ థింగ్స్ ఇన్ లైఫ్ ఆర్ కాస్ట్లీ, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దే కాస్ట్ యువర్ లైఫ్. సో డోంట్ ఫాల్ ఫర్ ఫ్రీ థింగ్స్, ఓన్లీ లుక్ టు థింగ్స్ విచ్ ఆర్ మీనింగ్ఫుల్, యూటిలిటేరియన్, ప్రయోజనం ఉండాలి, లేకుండా చేయకూడదు. అసలు కృష్ణుడైతే నేనేం చేయను, మీకు ఏమన్నా కావాలంటే అది మీకు అవసరమైతే చేస్తానడు, నథింగ్ ఇనిషియేట్స్ ఫ్రమ్ మీ అన్నాడు. నా నుంచి ఏది, ఓ మాట కానీ ఓ చేత కానీ ఏం బయటికి రాదురా అని. రాముడు అదే, ఆయనంతగా ఆయన ఏం చేయలే. ఎవరైనా ఏదైనా మనని కోరితే దానికి ప్రతిస్పందించడమే తప్ప మనంగా ఊరికే ఎగబడి మనదే చాలకదస్తుంటే ఇంకా కొత్త పూసుకున్నట్టుగా ఉంటుంది. అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ మేరకి స్తోత్రం పెంచుకో, అదే నోరు కదా. ఆ మేరకి స్తోత్రం పెంచుకో, నామస్మరణ చేసుకో, అదే ధ్వని పట్టుకో. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం భజే అనసు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హేనాథ నారాయణ వాసుదేవ అదలా పాడుకుంటుండచ్చు. హరే రామ 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 హరే హరే. అవేం చేయవనుకోపోకండి. ది కంటిన్యూ టు ప్యూరిఫై యూ త్రూ ఫైర్, దర్ ఆల్ వెరీ ఫైరీ సౌండ్స్. అవన్నీ అగ్నిబీజాలే. మీరు మంత్రాక్షరాలన్నీ కూర్చుంటే పెడతారు, అది చేసుకున్నామనుకో ఆనందంగా ఉంటుంది. అలా చేసుకుంటే మనకి క్రమంగా మనలో మార్పు వస్తుంది. ఇక్కడి నుంచి అక్కడ వాకింగ్ వెళ్ళామనుకోండి, అట్లా ఊరికి గాడిద నడిచేక్కర్లా. ఒక అడిగేసినప్పుడు శ్రీ, ఇంకో అడిగేసినప్పుడు రామ్, శ్రీ రామ్, శ్రీ రామ్, శ్రీ రామ్, శ్రీ రామ్, శ్రీ రామ్ అనుకుంటున్నాడు. అలా ఉంటుంది మనిషికి, జంతువుకి. జంతువులు నడుస్తున్నాయి, మనుషులు నడుస్తున్నారు. ద్వయాక్షర పట్టుకుని ఒక అడుగు దానికి ఒక అడుగు దీనికి సోహం 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 అనుకుంటున్నాడు. ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా. శరీరం తేలికైపోయి సహకరిస్తుంది. అలా ఎక్కేవాడు నేను కొండ ఎక్కినప్పుడు, తిరుపతి కొండ ఎక్కినప్పుడు మొదలు పెడితే మొదటి అడుగు దగ్గర నుంచి చివర అడుగు వరకు కూడా సోహం సోహం. అతడే నేను, అతడే నేను, అతడే నేను, అతడే నేను. అలా ఎక్కేవనుకో, కొన్ని మెట్లు ఎక్కేసరికి శరీరం తేలికైపోతుంది. కూర్చోకుండా ఎక్కగలవా? కొండని ఒక ఆయన అడిగాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ నేను, పక్కన నడుస్తుంది, ఫిజికలీ వెరీ ఫిట్. ఆ దానికే నడుద్దాం అన్న, ఆయన కూర్చున్నాను నేను నడిచేసి. మంచిని దాక్కుండా అన్నారు అక్కడ. మధ్య ఏమైనా చేసి, ఎందుకంటే నువ్వు ఏదో నీకన్నా గొప్ప విషయాన్ని ఒకటి పట్టుకుంటే నీకన్నీ సుసాధ్యమైపోతాయి. సోహం 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 సోహం. నువ్వు 7 కొండలకి ఎప్పుడు ఎన్నిసార్లు అంటా సోహం? నీ శ్వాస ఎంత ప్యూరిఫై అవుతుంది, నీకెంత ఆయాసం లేకుండా నువ్వు ఎక్కుతావు. తల మీద చెప్పులు పెడతాడు కదా వాడు ఎక్కేప్పుడు. తల మీద చెప్పులు పెట్టాం కానీ నేను నెత్తి మీద దేవుడు కూర్చున్నాను అనుకోవాలి. బరువు కాదు దేవుడు, నేను తెలుగు చేయడానికి ఆ చెప్పులు ఎంత మీద పెడితే నువ్వు తేలికైపోతావు. నీ ప్రజ్ఞంతా సహస్రానికి అలా ఊర్ధముఖంగా పెడి అంత గొప్ప విషయం. ప్రజ్ఞ సహస్రం ఇలా మనకు ఊర్ధముఖంగా ప్రజ్ఞ ఉన్నట్టయితే శరీరం తేలిగ్గా ఉంటుంది. అలా అది అధోముఖంగా ఉంటే బరువు ఎక్కిపోతుంది. సరే అన్నీ సరే చాలా సర్వసామాన్యమైన విషయాలు సాధన చేస్తున్నప్పుడు మనకు తెలిసేవి. అందుకే ఇప్పుడు గంట వాకింగ్ చేస్తావు, 2 గంటలు వాకింగ్ చేస్తావు. ఆ గంట వాకింగ్కే చేసేవనుకో ఎన్ని హనుమాన్ చాలిస్తాను చదువు తెలుసా నీకు? హనుమంతుడి మీద భక్తి ఉంటే ఎన్ని ఎన్ని చదువు? మౌనంగా లోపల చదువుకుంటుంటే నీకు 11 హనుమాన్ చాలీసాలు చాలా చక్కగా స్ఫూర్తితో 11 నిమిషాలు అయిపోతుంది, 20 నిమిషాలు అయిపోతుంది. అలాంటిది గంట వాకింగ్ అంటే 33 హనుమాన్ చాలీసాలు. దాంతో ఏమైంది నీకు? నాట్ ఓన్లీ యువర్ బాడీ ఈజ్ గెటింగ్ ఎనర్జైజ్డ్, ఇట్ ఈజ్ ఆల్సో గెటింగ్ వెరీ మచ్ ప్యూరిఫైడ్. అలా కాకుండా ఇలా చెవులోడు పెట్టుకుని మాట్లాడుకుంటూ నడిచేవారు కాదు, పది కదా. ఇప్పుడు ఇలా చెవులో పెట్టుకుని అటు ఇటు నడిస్తే వాట్ ఈస్ ది కైండ్ ఆఫ్ ఎనర్జీ యు ఆర్ ఇంజెక్టింగ్ ఇన్ యువర్ ఓన్ బీయింగ్? అది అవసరమైతే తప్ప దగ్గరగా ఇదివరకు కలిసేది గోడకు బిగించి ఉండేది, అక్కడికి పోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడదే ఉంటుంది కాబట్టి మనకి చాలా సులువైపోయి పాడైపోతున్నామని తెలుసుకోండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం. న్యాయేన మార్గేణ మహీ మహేషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.